ఒక కూటమని చెప్పడం కష్టం. మనము సాధారణంగా ఇక్కడ కలిగి ఉండే కూటము కంటే ఈ కూటము కొంచెం భిన్నంగా ఉండబోచున్నది. ఎక్కువగా మనము ఇక్కడికి కూడి వచ్చిన ప్రతిసారి ఇది ఒక రోగులను స్వస్థపరచుటకు మరియు భౌతికమైన అవసరాల కొరకైన కూటముగా ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే ఈ రాత్రి ఆత్మ యొక్క అనగా మానవుని యొక్క ఆ ఆత్మను గూర్చిన స్వస్థత కొరకు మేము ఈ ఉజ్జీవమును ప్రారంభించాము. ఎలాగైనను ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం ఆదివారం బడిలో ఆదివారం ఉదయము ప్రభు చిత్తమైన ఎడల ఆదివారం ఉదయము రోగుల కొరకు ప్రార్థనను మరియు క్రమంగా జరిగే ప్రార్థనా వరుసను మనము కలిగి ఉండబోచున్నాము. మరియు ఈ వారం రాత్రులు ఈ ఆత్మ కొరకు నిత్యత్వపు సంగతులపై మాట్లాడవాలని మేమెంతగానో ఒత్తిడి చేయబడి ఉన్నాము. ఇప్పుడు ఒక శరీరము స్వస్థత పొందినప్పుడు అది మనందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని మనకు తెలుసు. ఎందుకనగా మన దేవుడు రోగులను స్వస్థపరుస్తాడని అది ఖచ్చితంగా చూపిస్తుందని మనం ఎరిగి ఉన్నాము. అయితే ఆ వ్యాధిగ్రస్తుడు ఇంకా కొంతకాలం వారు జీవించినట్లయితే బహుశా మరలా వ్యాధిన పడవచ్చును. వారు స్వస్థత పొందిన అదే రోగము చేత అయి ఉండవచ్చును మరియు అది నయం కాకపోవచ్చును. వైద్యుడు నిమోనియాకి మందులిస్తాడు మరియు బహుశా వారు బాగుపడతారని అతడు చెప్పిన 2 రోజుల తర్వాత నిమోనియా చేత వారు చనిపోవచ్చును. అది మరలా సంభవించును. కాని ఆ ఆత్మ స్వస్థత నొందినప్పుడు అప్పుడు మీరు మీలో నిత్య జీవమును కలిగి ఉంటారు. మరియు మనము ప్రభు అయిన యేసు యొక్క రాకడకు ఎంతో సమీపంగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. అది ఆ రాజ్యములోనికి ప్రతి ఆత్మను తీసుకువచ్చుటకు మనము చేయగలిగినదంతా చేయునట్లు మనలను ప్రవర్తింపజేస్తుంది. మరియు మన ఆత్మలు స్వస్థత పొందులాగున ప్రజలను ఆ రాజ్యములోనికి తీసుకువచ్చునట్లు చేయును. నాకు తెలిసినంత వరకు యేసు యొక్క శరీరమే అత్యంత వ్యాధిగ్రస్తమైనదని నేను నమ్ముచున్నాను. అది ఆ శరీరము భూమి మీద క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరము అత్యంత వ్యాధిగ్రస్తమైనది. మరియు ఇప్పుడు రాత్రి ఎక్కువ సమయం మిమ్మల్ని ఉంచాలని మేము అనుకోవడం లేదు. ఎందుకనగా మొదటి రోజు రాత్రి మన ప్రియమిత్రులు కూర్చోడానికి మనకు స్థలము లేకుండెను. సరిగ్గా ఇక్కడ ఈ స్థలములో మేము ఒక నూతన ఆలయమును ఒక పెద్ద ఆలయమును నిర్మించే ప్రయత్నములో ఉన్నాము, లేదా ప్రభు నడిపించిన ఏ చోటనైనా. అయితే మాకు తెలిసినంత వరకు అది ఇక్కడే అయి ఉన్నది. మరియు ఇప్పుడు బుధవారం నుండి ఆదివారం వరకు మేము కూటమును ప్రకటించాము. అయితే పిదప ఆదివారంతో క్రిస్మస్ సెలవులు దగ్గర పడతాయి. అయితే అది ప్రభు మనతో ఆపివేయమని ఎప్పుడు చెప్తాడో అదే ఆ సమయమై ఉంటుంది. అసలు ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మనమెరుగము. అయితే ఇక్కడ ఆలయములోనున్న ప్రజలు మరియు మన సహచర సంఘములు ఏదనగా వాటిలో ఒకటి యూటికా వద్దనున్న ఆ హోలీనెస్ ఆలయమై ఉన్నది. దానికి సహోదరుడు గ్రహం స్నెల్లింగ్ సంఘ కాపరి అయి ఉన్నాడు. మరియు న్యూ ఆల్బనీలో సహోదరుడు జూని జాక్సన్ సంఘ కాపరిగా ఉన్నటువంటిది. మరియు హైవే వద్ద సహోదరుడు రడెల్ సంఘ కాపరిగా ఉన్నటువంటిదై ఉన్నది. మేము మరియు వారు ఈ ఆలయం యొక్క సహచర సంఘములై ఉన్నాము. మేము మా ప్రజలను క్రీస్తుతో ఒక ఉన్నతమైన సహవాసములోనికి తెచ్చుటకై ప్రయత్నించుచున్నాము. మరదే మా ఉద్దేశమై ఉన్నది. కావున ఈ తదుపరి కొన్ని రాత్రులు నేను చదువుటకు మరియు దానిపై బోధించుటకు నిశ్చయించుకున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే అంశముపై నేను మాట్లాడగోరుచున్నాను. మరియు రేపు రాత్రి అది ఎందుకొరకు ఇవ్వబడినది అను దానిపై నేను మాట్లాడగోరుచున్నాను. మరియు శుక్రవారం రాత్రి మరియు రికార్డు చేయు వారికి శుక్రవారం రాత్రి ఇది టేపు చేయబడవలనని నేను కోరుటలేదు. పరిశుద్ధాత్మను నేనెట్లు పొందుకుంటాను మరియు దానిని నేను కలిగి ఉన్నానని నాకెట్లు తెలుస్తుంది? మరియు పిదప, మనము కేవలం శనివారము మరియు ఆదివారం కొరకు ప్రభు మనలను ఎట్లు నడిపించునో చూద్దాము. మరియు ఆదివారం ఉదయము ఒక స్వస్థతా కూటము మరియు ఆదివారం రాత్రి కొరకు మరొక స్వార్థపరమైన కూటము ఉంటుంది. మరియు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మేము కోరుచున్నది ఏదనగా, ఆ వెనుక గదిలో రికార్డింగులు చేయబడుచున్నవని నాకు తెలుసు. అయితే మేము దీనిని చెప్పగోరుచున్నాము, ఎందుకనగా సువార్థిక పరమైన ఇటువంటి ఈ కూటములలో ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వంత నమ్మకపు పరిధిలో నేర్పించబడిన వారై వివిధ సంఘశాఖ సంఘముల నుండి వచ్చిన ప్రజలను మనము కలిగి ఉంటాము. మరియు అది సరియే. సహోదరుల మధ్య భేదమును విత్తాననే అపరాధిగా నేనెన్నడూ ఉండగోరలేదు. మరియు బయట కూటములలో నేను కేవలం నా కూటములకు సమర్పకులైన సహోదరులు నమ్మునటువంటి లేఖనము యొక్క గొప్ప సువార్త సత్యములను నేను బోధించుదును. కాని ఇక్కడ ఈ ఆలయంలో మనము నమ్మునటువంటి దానిపైనే నేను మాట్లాడగోరుచున్నాను. కాబట్టి మీరు గనక మీకు అది అర్థం కాని ఎడల మేమెందుకు దానిని ఆ విధంగా నమ్ముదుమని నన్ను ప్రశ్నించుటకు ఒక చిన్న ఉత్తరము లేదా ఒక చీటి మీ వద్ద నుండి వచ్చిన ఎడల నేను ఎంతగానో సంతోషిస్తాను. మరియు నేను వీలైనంత చక్కగా దానిని వివరించే ప్రయత్నం చేయుటకు నేను చాలా ఆనందిస్తాను. మీకు తెలియను, ప్రతి సంఘము మీకొక సిద్ధాంతము లేని ఎడల మీరొక సంఘము కాదు. మీరు నిలబడినటువంటి ఏదో ఒక దానిని, మీరు పట్టుకుని ఉన్న ఏవైనా నియమాలను మీరు కలిగి ఉండవలసి ఉన్నది. మరియు ఒక వ్యక్తి యొక్క అనుబంధము లేదా సంఘశాఖ ఏమైనప్పటికీ, ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించిన ఎడల అదేమైనా గాని అది నా సహోదరుడు లేదా నా సహోదరి అయి ఉన్నారు. తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉన్నదో అంతగా మేము ఇతర విషయములలో విభేదించవచ్చును, కాని మేమింకను సహోదరులమై ఉన్నాము. మరియు క్రీస్తుకు సమీపంగా చక్కగా నడుచుటలో ఆ సహోదరునికి సహాయం చేయ ప్రయత్నించుట తప్ప నేను మరొకటి చేయను. మరియు ఏ అసలైన నిజమైన క్రైస్తవుడైనా గాని నాకును అట్లే చేయునని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు నేను ఈ ఆలయాన్ని అడిగాను. ఇప్పుడు కేవలం ఒక సుదీర్ఘ కూటము కొరకు మనము దీనిలోనికి ప్రవేశించుటలేదు. నేను దీనిలోనికి ప్రవేశించగోరుచున్నాను. మరియు మీరు మీ వెనకనున్న ప్రతి వారధిని కాల్చివేసి మరియు ప్రతి పాపమును సరిచేసుకునేవల్లని నేను కోరుచు మరియు మిమ్మల్ని అడిగి ఉన్నాను. ఎట్లనగా మన హృదయములలో మరియు మన జీవితములలో ఉన్నదానంతటితో మనము దీనిలోనికి ప్రవేశించుచున్నాము. మరే ఇతర ఉద్దేశము కొరకు కాదు గాని మన ఆత్మలను ప్రభు యొక్క రాకడకై సిద్ధపరచుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశముతో మనమిక్కడికి రావలేను. మరియు నేను దీనిని పలికి మరియు చెప్పినట్లే కొన్నిసార్లు నేను ఉపదేశించేది లేదా నేను చెప్పేది ఏదైనా వేరెవరైనా దానిని నమ్మిన విధానానికి కొంచెం భిన్నంగా ఉండి ఉండవచ్చును. నేను వివాదము కొరకు రాలేదు. మీరు చూడండి, నేను వచ్చినది ప్రభు యొక్క రాకడను సిద్ధపరచుటకై మేమిక్కడ ఉండి ఉన్నాము. మరియు నేను తలంచున్నది ఏమనగా, ఈ చిన్న గుంపు ఆయా స్థలముల నుండి వచ్చిన నాకు తెలిసిన కొంతమంది సందర్శక సహోదరులు ఇక్కడ నాతో ఉండి ఉన్నారు. మరియు వారిని కలిగి ఉండుటకు మనము సంతోషించుచున్నాము. మరియు నగరానికి వెలుపల నుండి వచ్చిన ఇతరులు ఇక్కడ మన చిన్న జంట నగరాల చుట్టుప్రక్కల నుండి వచ్చిన వారే ఈ ప్రజలలో ఉన్నారనుటలో ఎటువంటి సందేహమూ లేదు. మరియు మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషించుచున్నాము. మరియు మీరు ఈ విషయాలు వినుటకు వచ్చేంతగా మమ్మల్ని ప్రేమించిన ఎడల మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము. దేవుడు నా సహోదరుడా సహోదరి, దేవుడు మీ హృదయములో పోయగలిగిన ఘనమైన సంపదలను మీరు మీతో పాటు మీ గృహమునకు తీసుకువెళ్ళుదరన్నది నా ప్రార్థనయై ఉన్నది. మరియు ఈ చిన్న ఆలయమునకు దానిని చూచుటను బట్టి భూమి మీదనున్న అతి చక్కని ప్రజలలో ఒకరు ఈ ఆలయమునకు వెళ్ళుదురని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అందరూ చక్కని ప్రజలని నేను అస్సలు చెప్పలేదు. భూమి మీదనున్న చక్కని ప్రజలలో కొందరు ఈ ఆలయమునకు వెళ్ళుదురని నేను చెప్పాను. అయితే రోజు రోజుకు తిరిగి ఒక కూటము నుండి మరొక కూటమునకు ప్రవేశించుచుండగా ఈ ఆలయమునకు గల ఒక గొప్ప అవసరతను నేను చూచుచున్నాను. దానికొక గొప్ప అవసరత కలదు. మరియు అది ఒక నింపుదల లేదా ఒక సమర్పణ, ఒక లోతైన జీవితం, దేవునితో ఒక దగ్గర నడక కొరకై ఉన్నది. మరియు నేను దీనిని చేయుదునని ఈ వర్తమానములను వారికి అందించదనని వారికి వాగ్దానం చేశాను. మేము బోధిస్తూ మరియు వెలికి తెచ్చుటకు ప్రయత్నించుచుండగా మిమ్మల్ని లోపలికి తీసుకువచ్చి మరియు మాతో పాటు దేవుని వాక్యముతో సహవాసము చేయుటకు మేము ఆనందించుచున్నాము. ఇప్పుడు మొదటి మూడు రాత్రులు ప్రసంగించుటకు మనం ఒక అంశమును తీసుకొనబోవడం లేదు, కాని బోధించడానికి దేవుని యొక్క వాక్యము నుండి ఒక వర్తమానమును తీసుకుంటాము. మరియు ఇప్పుడు ఏమిటనగా, స్వయంగా నాకు నేనుగా చేయనటువంటి ఏ కార్యమునైనా చేయమని నేను ఎవరిని అడగను. మరియు ఈ వారము నాకు ఒక సంపూర్ణ కలువరి వంటిదై ఉన్నది. నేను దానిని ఇట్లు చెప్పేదను, నేను దాదాపు నా ఆధీనములో లేకుండునంతగా నేను అపస్మారక స్థితికి పోయినట్లయినది. కాని నేను ప్రతి ఇష్టమును మరియు నాకు తెలిసిన ప్రతి దానిని పూర్తిగా ప్రభువుకు అప్పగించుకున్నాను. ఒక రాత్రి దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత నేను మరియు నా భార్య సిద్ధపడిన తర్వాత ప్రార్థన చేస్తూ మరియు ప్రభువుతో మాట్లాడుతూ మా ముందు గదిలో చిన్న పీటకి ఎదురుగా తెరిచియుంచిన రెండు బైబిళ్లతో మేము మా జీవితాలను నూతనముగా దేవునికి సమర్పించుకున్నాము. ఒక సంపూర్ణ సేవ నిమిత్తము మా స్వంత ఇష్టాలను మరియు ప్రతి దానిని మరియు ప్రతి ప్రతికూలమైన ఆలోచనను ప్రభువును సేవించుట కొరకు అప్పగించుకున్నాము. మరియు మీరు అదే విషయాన్ని చేశారని, మీరు కూడా అదే ఉద్దేశమును కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. పిదప ఈ రాత్రి మనము వచ్చుచున్నప్పుడు పరిశుద్ధమైన స్థలమునకు ప్రార్థన చేయుచు మరియు ఉపవాసముంటూ మరియు సరిచేసుకొనుచు మరియు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకొనుటకు సిద్ధపడుచున్న ప్రజల మధ్యకు మనం వచ్చుచున్నాము. మరియు ఆకలితో వచ్చువాడు ఆకలితో తిరిగి వెళ్లడని నేను ఎరిగి ఉన్నాను. అయితే దేవుడు జీవపు రొట్టెతో పోషించును. ఇప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుటకు ముందు ప్రార్థన కొరకు ఒక నిమిషము మన శిరములు వంచెదము. ప్రభువా, ఈ రాత్రి ఇదివరకే ఈ స్థలములో ప్రార్థన అర్పించబడి ఉన్నది. నీ పిల్లల ద్వారా సియోను గీతములు పాడబడినవి, వారి హృదయములు ఉప్పొంగి ఉన్నవి. మరియు మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుటకు మరియు మా ప్రాణాంతరంగములో నుండి నిన్ను ఆరాధించుటకు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరియు ప్రభువా, మేము దీనిని నీకు జ్ఞప్తికి తెచ్చుచున్నాము. అదేదనగా, కొండపైన కూర్చొని మరియు నీ శిష్యులకు బోధించినప్పుడు నీవు ఇట్లు చెప్పితివి,
Blessed are they that do hunger and thirst for righteousness.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
You promised it, Lord.
ప్రభువా, నీవు దానిని వాగ్దానము చేసి ఉన్నావు. ఈ రాత్రి మేము తెరిచి ఉన్న హృదయములతో వచ్చుచున్నాము, ఆకలి దప్పులతో మేము వచ్చుచున్నాము. మరియు నీవు నీ వాగ్దానమును నిలబెట్టుకుంటావని మేము ఎరిగి ఉన్నాము. బైబిల్ యొక్క ఈ పరిశుద్ధ పేజీలను తెరుచుటకును దానిలో నుండి ఆ సంగతులను చదువుటకును మేము ప్రయత్నించుచుండగా పరిశుద్ధాత్మ దానిని ప్రతి హృదయమునొద్దకు తీసుకువెళ్ళునుగాక. మరియు ఆ విత్తనము వాక్యము చేసిన ప్రతి వాగ్దానమును తీసుకొని వచ్చినట్టి ఒక లోతైన ఘనమైన విశ్వాసములో పడునుగాక. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి మరియు మమ్మల్ని శుద్ధి చేయండి మరియు మమ్మల్ని పరీక్షించండి. మరియు ప్రభువా, మా విషయమై ఏదైనా అపవిత్రమైన సంగతి, ఏదైనా ఒప్పుకొనబడని పాపము, సరికానిదేదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే బయలుపరచుము. ప్రభువా, మేము తిన్నగా నడుచుకొని మరియు దానిని చేసేదము. ఏలైనగా ప్రభు అయిన యేసు యొక్క రాకడ యొక్క ఛాయల్లో మేము జీవించుచున్నామని మేము గ్రహించియున్నాము. మరియు పరిశుద్ధులమైన ఓ దేవా, నీ నీతి యొక్క నీడలోనికి మేము ఈ రాత్రి వచ్చియున్నాము. మరియు ఒక నూతనమైన ప్రతిష్ట కొరకు మరియు సమర్పణ కొరకు మరియు మా జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు మేము బ్రతిమాలుచున్నాము. ఉజ్జీవపు మంటలు చల్లారనారంభించుట చూచుచుండగా అది ఒక క్రొత్త మంటను రాజేయునట్లును మా హృదయములు ఆసక్తితో నిండునట్లును మమ్ములను వాక్యపు కట్టెలను వేయనిమ్ము. ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన వాక్యము మరియు నీ రక్తము మరియు నీ కృప ద్వారా మమ్ములను శుద్ధి చేయమని మేము వేడుకొనుచున్నాము. మరియు సమస్త కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లును. మా హృదయముల నుండి సమస్త పక్షపాతములు తీసివేయుము. ఓ ప్రభువా, మమ్ములను శుద్ధి చేయుము. మాకు స్వచ్ఛమైన హృదయములను మరియు నిర్దోషమైన చేతులను మరియు శుద్ధ మనసులను అనుగ్రహించండి. తద్వారా నీ పరిశుద్ధ స్థలములోనికి నీ ఆత్మతో నింపబడి మరియు ఆనందించుచు ప్రతి రాత్రి మేము వచ్చుదుము. మేము దీనిని యేసు నామములో మరియు ఆయన నిమిత్తము అడుగుచున్నాము, ఆమేన్. నేనిప్పుడే వాక్యమును చదవగోర్చున్నాను మరియు లేఖనముల కొరకు మీ బైబిల్ గ్రంథాలను, మీ పెన్సిళ్లు, మీ కాగితములను తెచ్చుకోవాలని నేను మీకు చెప్పాను. మీరంతా అట్లు ఆశించిన ఎడల అది చాలా బాగుంటుంది. మరియు ఇప్పుడు ప్రారంభించుటకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం వద్దకు మీరు వెళ్ళుచుండగా ఈ ప్రశ్నకు జవాబిచ్చుటకు లేదా ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వనారంభించుచున్నాము, పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? సాతానును ఓడించున్నది ఏదీ లేదు. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యము వలె సాతానును ఓడించున్నది ఏదీ ఎన్నడూ లేదు. యేసు తన యొక్క గొప్ప పోరాటములో దానిని ఉపయోగించెను, ఆయనట్లు చెప్పెను అని వ్రాయబడి ఉన్నది. మరియు ఈ ఉదయం కొన్ని రోజుల క్రితము ఒక ప్రసారాన్ని నేను వినుచుండగా అది సృష్టి కేవలం కొంత బూడిద వెదజల్లబడుట ద్వారా మరియు కొంత ఫాస్ఫేటు మరియు భూమి యొక్క కొన్ని రసాయనముల నుండి మరియు వెచ్చని సూర్యుని యొక్క వెలుగు జీవపు కణమును సృష్టించి మరియు జీవమును బయటకు తీసుకువచ్చానని చెప్పగోర్చున్నట్లు అగుపించినది. ఎంతటి వెర్రితనము! ఎట్లనగా ఆ సూర్యరశ్మి ఎటువంటి జీవకణమునైనా చంపివేయును. ఒక కణమును సూర్యరశ్మి క్రింద ఉంచండి, అది దానిని వెంటనే చంపివేయును. మరియు అసలు అటువంటిదేదీయూ లేదు. కాని సాతానుడు దానిని నా మీదకు విసురుటకు ప్రయత్నించుచుండెను. మరియు ఈ ఉదయం నా చిన్న రిబ్కాను నేను పాఠశాలకు తీసుకువెళ్లిన తర్వాత మరియు తిరిగి వచ్చే దారిలో నేను మరలా రేడియోను వినటం మొదలుపెట్టాను. మరియు మరలా నేను ఆ విషయాలలోనికి వెళ్లవలసి వస్తుందని నేను అనుకున్నాను. కాబట్టి మరల దానిని వెంటనే ఆపుచేశాను. మరియు నేను ఆ వీధి గుండా వెళ్ళుచుండగా సాతానుడు నాతో ఇట్లనెను. వాడిట్లన్నాడు, నీవు యేసు అని పిలిచే ఈ వ్యక్తి ఒకనాడు తన దినమున కేవలం ఒక బిల్లీ గ్రహం లేదా ఓరల్ రాబర్ట్స్ వలెనే ఒక మామూలు మనిషేనని నీకు తెలుసా? ఆయన కేవలం వారాయన చుట్టూ కొంతమంది ప్రజలను పోగు చేసి ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పనారంభించినట్టి ఒక మామూలు మనిషే అయి ఉన్నాడు. మరియు కొంతకాలం తర్వాత ఆయన గొప్పవాడయ్యాడు. మరియు పిదప ఆయన వారికి ఒక దేవుడయ్యాడు. మరియు ఆయన మరణానంతరం ఇప్పుడు అది ప్రపంచమంతటా వ్యాపించింది. అంతే, నీవెంత అబద్ధికుడివిరా అని నేను అనుకున్నాను. మరియు పిదప సరిగ్గా గ్రహం వీధిని దాటుచుండగా నేను మలుపు తిరిగాను. నేనిట్లన్నాను, నా మనస్సాక్షితో మాట్లాడుచున్న సాతానా, నేను నిన్ను కొన్ని విషయాలు అడగగోరుచున్నాను. రాబోవువాడని ఆ హెబ్రీ ప్రవక్తలు పలికిన ఆయన ఎవరు? ఆ అభిషక్తుడైన మెస్సియా ఎవరు? ఆయన ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయనను ముందుగా చూచి మరియు ఆయన జీవితమును గూర్చి చెప్పిన వారిపై ఉన్నది ఏమిటి? అక్షరాలా దానిని గూర్చి ముందుగానే చెప్పినది ఎవరు? మరియు ఆయన వచ్చినప్పుడు వారిట్లన్నారు, ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడినాడు మరియు ఆయన ఎంచబడినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మరియు ఆయన గాయపరచబడినాడు. ధనవంతులతో అతనికి సమాధి నియమింపబడెను, కాని అతడు 3వ దినమున తిరిగి లేచును మరియు ఆయన అట్లే చేసియున్నాడు. మరియు పిదప ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానము చేసెను మరియు నేను దానిని పొందుకున్నాను. కాబట్టి నీవిక దాని నుండి దూరంగా పోవటం మంచిది, ఎందుకనగా అది వాక్యములో వ్రాయబడి ఉన్నది మరియు ప్రతి వాక్యము సత్యమైన్నది. అప్పుడు వాడు వెళ్లిపోయాడు. కేవలం వాడికి వాక్యమునివ్వండి, అది క్రియ చేస్తుంది. వాడు ఆ వాక్యము ఎదుట నిలబడలేడు. ఎందుకనగా అది ప్రేరేపించబడినది. మనము ఈ రాత్రి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో నుండి చదవటం ప్రారంభించదము. పిదప ప్రధాన యాజకుడు ఇట్లడిగెను, ఈ సంగతులు నిజమేనా? అందుకతడు ఇట్లు చెప్పెను, పురుషులారా, సహోదరులారా మరియు తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహామునకు తాను హారానులో కాపురముండక మునుపు మెసపతేమియాలో ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమయ్యను. మరియు నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. మరియు అక్కడ నుండి అతని తండ్రి చనిపోయినప్పుడు మీరు ఇప్పుడు నివసిస్తున్న ఈ దేశములోకి అతన్ని తీసుకువచ్చెను. మరియు ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థముగా ఇవ్వలేదు. లేదు, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదరనియు మరియు వారు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోబరుచుకొని బాధ పెట్టుదరనియు చెప్పెను. మరియు ఏ జనమునకు వారు దాసులయుందురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదననియు మరియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు దేవుడు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధనను అతనికి అనుగ్రహించెను. కావున అతడు ఇస్సాకును కని 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. మరియు ఇస్సాకు యాకోబును కనెను, మరియు యాకోబు 12 గోత్రకర్తలను కనెను. ఈ విషయం మీద ఈ అంశమును సమీపించగోరుచున్నాము. అది ఈనాడు అసాధారణమైన విషయముగా ఉంటుందని నేను తలంచుచున్నాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఏమిటి? మరియు ఇప్పుడు నేను ఈ అంశమును ఈ విధమైన వరుసలో తీసుకున్నట్టుకు కారణమేదనగా, అసలు పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మీకు తెలిస్తేనే గాని మీరు వచ్చి మరియు దానిని పొందుకొనలేరు. మరియు అది ఏమిటో మీరు తెలుసుకుని అది మీ కొరకేననియు అది మీకు ఇవ్వబడినదనియు నమ్మితేనే గాని మీరు దానిని పొందుకొనలేరు. మరియు పిదప అది ఎటువంటి ఫలితాలను తీసుకుని వస్తుందో మీరు ఎరిగి ఉంటేనే గాని మీరు దానిని కలిగి ఉన్నారా లేదా కలిగి లేరా అన్నది మీరు తెలుసుకొనలేరు. కాబట్టి అది ఏమిటనియు మరియు అది ఎవరి కొరకనియు మరియు అది వచ్చినప్పుడు అది ఎటువంటి చర్యను తీసుకువస్తుందనియూ మీరు తెలుసుకున్న ఎడల అప్పుడు మీరు దానిని పొందుకున్నప్పుడు మీరేమి పొందుకున్నారన్నది మీకు తెలియను. చూశారా, అది సరిగ్గా దానిని స్థిరపరుస్తుంది. సరిగ్గా ఈరోజు మన సహోదరుడు జెఫ్రీస్తో నేను మాట్లాడుచున్నట్లే అది ఉన్నది. మరియు అతడిట్లు చెప్పెను, ఈ రాత్రికి కూటము వద్ద ఉండుటను నేను ఇష్టపడుచున్నాను, కాని నేను రేపు రాత్రికి అక్కడ ఉంటాను. మేము దానిని ప్రకటించలేదు గనక సరిగ్గా ఇక్కడ కూటము జరుగుతుందన్న విషయము అతనికి తెలియకుండెను. కొందరు సహోదరు లియో మరియు వారు నగరము వెలుపలనున్న స్నేహితులలో కొందరికి ఉత్తరము రాసి మరియు వారికి చెప్పిరి. సరి, ఎందుకనగా మనకు సరిపడా స్థలము లేకుండెను. ఇప్పుడు నేనిట్లు చెప్పాను, సహోదరుడా జెఫ్రీస్, మీ నూనె బావులలో ఒక దాని మీట నొక్కుటకు నీవు నన్ను పంపిన ఎడలా, మరియు దాని గూర్చి నాకు ఏమీ తెలియదు గనక బహుశా నేను దానిని పేల్చివేయుదును. నేను తప్పుడు మీటను నొక్కి లేదా తప్పుడు మోటారును ప్రారంభించవచ్చును. నేను దానిని చేయుటకు ముందు దానిని ఏ విధంగా చేయవలనో నేను తెలుసుకొనవలసి ఉన్నది. మరియు పరిశుద్ధాత్మను పొందుకునే విషయం కూడా ఆ విధంగానే ఉన్నది. మీరు దేని కొరకు వచ్చుచున్నారో మరియు దానిని ఎట్లు పొందుకొనవలెనో మరియు అదేమిటన్నది మీరు తెలుసుకొనవలసి ఉన్నది. ఇప్పుడు మొదటిగా ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడి ఉన్నది. మనము 10 వారములు తీసుకొనవచ్చును. మరియు ఎన్నడూ పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అను ఈ అంశం యొక్క అంచునైనను దాటలేము. అయితే మొదటి విషయం ఏమిటనగా, ప్రతి రాత్రి నేను కేవలం దాని సారాంశమును ఇచ్చుటకు సరిపడునట్లు నేను దానిని సమీపింపగోరుచున్నాను. పిదప, ఏమైనా ప్రశ్నలు ఉన్న ఎడల మరుసటి రాత్రి చూచేదము. ఇక్కడున్న వారిలో ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది ఉండి పరిశుద్ధాత్మను పొందుకొనలేదు? మీరు పొందుకొనలేదని మీకు తెలిసిన వారు మీ చేతులను పైకెత్తుడి. అసలు ఆ చేతులను చూడండి. ఇప్పుడు అది ఒక గుర్తు గనక, పరిశుద్ధాత్మ ఒక గుర్తుగా ఉన్నదను దానిపై నేను మాట్లాడగోరుచున్నాను. సమస్త వాగ్దానములు మనకు ఇవ్వబడినవి అని మనము గ్రహించి ఉన్నాము. అబ్రహాము వాగ్దానమునకు తండ్రి అయి ఉన్నాడు. ఎందుకనగా దేవుడు అబ్రహాముకు మరియు అతని తరువాత అతని సంతానమునకు వాగ్దానమునిచ్చెను. అబ్రహామునకును మరియు అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. మరియు ఈ గుర్తు ఒక నిబంధన గల ప్రజలకై ఉన్నది. ఇప్పుడు కేవలం ఒక క్రైస్తవుడికి మరియు ఒక పరిశుద్ధాత్మ నింపుదల గల క్రైస్తవుడికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది. మరియు ఇప్పుడు మనము దీనిని లేఖనము నుండి తీసుకొని మరియు దానిని సరిగ్గా లేఖనములోనే ఉంచబోచున్నాము. మొదటిగా పైకి ఒక క్రైస్తవుడిగా కనబరుచుకునే క్రైస్తవుడు కలడు. అయితే ఈ క్రైస్తవుడు గనక ఇంకనూ పరిశుద్ధాత్మతో నింపబడని ఎడల అతడు కేవలం ఒక క్రైస్తవుడిగా ఉండే ప్రక్రియలోనే ఉన్నాడు. చూశారా, అతడు దానిని నమ్ముచున్నట్లు పైకి చెప్పుకొనుచున్నాడు. అతడు దాని నిమిత్తం పనిచేయుచున్నాడు. కాని ఈ ఆత్మను, పరిశుద్ధాత్మను దేవుడు ఇంకనూ అతనికి అనుగ్రహించలేదు. దేవుడు దానిని గుర్తించినంతగా అతడింకనూ దేవునితో ఆ గురి యొద్దకు చేరుకొనలేదు. ఎందుకనగా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేసి ఉన్నాడు. అది ఆయన అబ్రహామును పిలిచిన తర్వాతై ఉన్నది. అది ఈనాడు విశ్వాసిని పిలుచుచున్న దానికి ఒక సాదృశ్యముగానున్నది. ఆయన అబ్రహామును పిలిచెను మరియు అబ్రహాము తన దేశము నుండి బయలుదేరి మరియు ఒక క్రొత్త దేశములోనికి క్రొత్త ప్రజల మధ్య నివసించుటకు వెళ్ళెను. మరియు తన చెడుతనమును మాని తన పాపము విషయమై పశ్చాత్తాప పడమని దేవుడు ఒక మనిషిని పిలిచిన దానికి అది ఒక సాదృశ్యముగా ఉన్నది. అప్పుడు అతడు తానున్న గుంపు నుండి ఒక క్రొత్త గుంపులో క్రొత్త విధమైన ప్రజల మధ్య నివసించుటకు మరలి వెళ్ళును. మరియు పిదప అతడు బిడ్డను పొందుకుంటాడనియు మరియు ఈ బిడ్డ ద్వారా సమస్త భూమి ఆశీర్వదించబడుననియు దేవుడు అతనికిచ్చిన వాగ్దాన విషయములో అబ్రహాము విశ్వసనీయంగా ఉండుటను దేవుడు కనుగొన్న తర్వాత అప్పుడు దేవుడు అతనికి ఒక గుర్తును ఇచ్చుట ద్వారా అతని విశ్వాసమును స్థిరపరిచెను. మరియు ఆ గుర్తు సున్నతి అయి ఉన్నది. మరియు సున్నతి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. సరిగ్గా మనమిప్పుడు చదివినటువంటి ఈ అధ్యాయములోని తదుపరి వచనాలు తీసుకుందాము. మీరు కోరినట్లయితే దానిని వ్రాసుకోండి. మరియు ఆ 51వ వచనములో స్టెఫెను ఇట్లు చెప్పెను, ముష్కరులారా, ఆ హృదయమునకు మరియు చెవులకు సున్నతి లేనివారులారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు చేసినట్లే మీరును చేయుచున్నారు. ఆ సున్నతి పరిశుద్ధాత్మకు ఒక సాదృశ్యముగా ఉన్నది. మరియు అతడు దేవుడిని ఆయన యొక్క వాగ్దానముపై అంగీకరించిన తర్వాత దేవుడు అబ్రహామునకు ఆ సున్నతి గుర్తును ఇచ్చెను. మరియు అతడు ఒక క్రొత్త దేశములోనికి నడిచివెళ్లెను. చూశారా, అది ఒక గుర్తై ఉన్నది. మరియు అతని పిల్లలందరూ, తన తరువాత తన సంతానమంతయు, వారి శరీరములో ఈ గుర్తును కలిగి ఉండవలెను. ఎందుకనగా అది ఒక ప్రత్యేకత అయి ఉన్నది. అది అనగా ఈ సున్నతి గుర్తు వారిని ఇతర ప్రజలందరి నుండి వేరు చేయుట కొరకై ఉన్నది. మరియు ఈనాడు దానినే దేవుడు ఉపయోగించుచున్నాడు. అది హృదయపు సున్నతి గుర్తై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మయై ఉన్నది. అది ఇతర సిద్ధాంతములు, విశ్వాసములు మరియు సంఘ శాఖలన్నిటి నుండి దేవుని యొక్క సంఘమును ఒక ప్రత్యేకపరచబడిన సంఘముగా చేస్తుంది. వారు అన్ని రకములైన సంఘ శాఖలలో ఉన్నారు, మరి అయినను వారు ఒక ప్రత్యేకించబడిన ప్రజలై ఉన్నారు. మీరు నన్ను ఒక మనుషునితో 2 నిమిషములు మాట్లాడనివ్వండి, అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా అన్నది నేను మీతో చెప్పగలను. అలాగే మీరును చెప్పగలరు. అది వారిని వేరు చేస్తుంది. అది ఒక ముద్ర అయి ఉన్నది, అది ఒక గుర్తు అయి ఉన్నది, మరియు పరిశుద్ధాత్మ ఒక గుర్తు అయి ఉన్నది. మరియు అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మకు ఒక ముంగుర్తుగానున్న సున్నతిని తృణీకరించిన ఏ పిల్లవాడైనా ప్రజలలో నుండి కొట్టివేయబడెను. అతడు సున్నతి పొందుటకు నిరాకరించిన ఎడల ఇతర సమాజముతో అతడు సహవాసమును కలిగి ఉండలేడు. ఇప్పుడు దానిని ఈ దినముతో పోల్చండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొనుటకు నిరాకరించున్నట్టు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి మధ్య ఎలాంటి సహవాసమును కలిగి ఉండలేడు. మీరు అసలు దానిని చేయలేరు. మీరు ఆ స్వభావమును కలిగి ఉండవలసి ఉన్నది. ఎట్లనగా, అది మా అమ్మ ఇట్లు చెప్తుండేది, ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి. సరే, అది ఒక పాత సామెత, కాని అది సత్యమై ఉన్నది. పావురములు మరియు కాకులు సహవాసము చేయటను మీరు చూడరు. వాటి ఆహారాలు భిన్నంగా ఉంటాయి, వాటి అలవాట్లు భిన్నంగా ఉంటాయి, వాటి కోరికలు భిన్నంగా ఉంటాయి. మరియు మీరు పరిశుద్ధాత్మ చేత సున్నతి పొందినప్పుడు లోకమునకు మరియు ఒక క్రైస్తవునికి మధ్య ఆ విధంగానే ఉంటుంది. దాని అర్థము చర్మమును కత్తిరించుట. సున్నతి పురుషునిలో మాత్రమే ఉండగలుగుతుంది. అయితే స్త్రీకి ఒక పురుషునితో వివాహము జరిగినప్పుడు ఆమె అతనిలో భాగమవుతుంది గనక ఆమె అతనితో సున్నతి పొంది ఉన్నది. తిమోతిలో ఈ విధంగా చెప్పబడినది, మీకు జ్ఞాపకమున్నదా? అయినను ఆమె స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఇప్పుడు సున్నతి మీకు తెలియనా? దూత యొక్క వర్తమానం విషయమై ఆ వెనుక గుడారములో షారా నవ్వెను. అతనెవరో తెలియకపోయినను, ఒక అపరిచితుడై ఉన్నను, అబ్రహాము అని ఆయన పిలిచెను. నీ భార్య అయిన షారా ఎక్కడా? అతనికి ఒక భార్య ఉన్నదని ఆయనకెట్లు తెలియను? మరియు యేసు ఇట్లు చెప్పెను, లోతు దినములలో జరిగినట్లు మనిష్య కుమారుని రాకడలో జరుగును. గుర్తుంచుకోనండి, ఆ సూచనలు ప్రపంచములోని సొదమ మరియు గొమర్రాలో మతస్థుల మధ్యన అప్పగించబడలేదు, కాని అది ఏర్పరచబడిన వారికి, అనగా బయటకు పిలువబడిన వారికై ఉన్నది. మరియు అబ్రహాము బయటకు పిలువబడిన వాడై ఉండెను. మరియు సంఘము అను మాటకు బయటకు పిలువబడిన వారు, ప్రత్యేక పరచబడిన వారు అని అర్థము. అబ్రహాము తనను తాను ప్రత్యేకించుకొని సున్నతి పొందినట్లే అది ఉన్నది. మరియు సరిగ్గా ఆ దూత యొక్క సందేశమునకు షారా నవ్వినప్పుడు దేవుడు అక్కడికక్కడే ఆమెను చంపి ఉండేవాడు, కాని ఆయన అబ్రహామును బాధపరచకుండా షారాను బాధ పెట్టలేడు. ఎందుకనగా వారిరువురును ఏకమై ఉన్నారు, ఆమె ఆయనలో భాగమై ఉన్నది. మీరిరువురు కాక ఒక్కరై ఉన్నారు. కావున సున్నతి, ఈనాడు పరిశుద్ధాత్మ హృదయమునకు సున్నతి చేయును, మరియు అది ఒక గుర్తై ఉన్నది, ఇవ్వబడిన ఒక గుర్తు. ఒకరోజు ఒకరికి అన్నారు, నేను దీనిని మరలా చెప్పుదును, హాస్యంగా కాదు, ఎందుకనగా అది సత్యమై ఉన్నది, కాని అది హాస్యంగా అనిపిస్తుంది. నేను తరచుగా చెప్పినట్లే ఇది ఒక పరిహాసమాడే స్థలము కాదు. అయితే సరిగ్గా మేమెక్కడైతే ఉన్నామో అక్కడ ఆ పశ్చిమ తీరమున ఒక చిన్న జర్మను ఉండియున్నాడు. అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, మరియు అతడు వీధిలోనికి వెళ్లి మరియు అతడు కొంత దూరము నడిచేవాడు, మరియు అతడు తన చేతులను పైకెత్తి భాషలలో మాట్లాడేవాడు, మరియు అతడు పరిగెత్తి మరియు గంతులు వేసి మరియు అరిచేవాడు. మరియు అతడు ఆ విధంగా చేయిచు తన పనిలో ఉండి ఉన్నాడు. మరియు తన యజమాని తనతో ఇట్లన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? ఆహా, మీరు వెళ్లిన ఆ స్థలములంటే నాకిష్టము. అతడు ఇట్లన్నాడు, నీవు ఆ వెర్రివారి గుంపు మధ్యకు వెళ్లి ఉంటావు. అందుకతడు ఇట్లన్నాడు, అలాగైతే వారు నట్టులని నీవు అనుకొనుచున్నావా? నిశ్చయంగా వారు అట్టివారే అని అతడన్నాడు. సరి, ఆ నట్టుల కొరకు దేవునికి స్తుతి కలుగునుగాక అని అతడన్నాడు. మరియు అతడి చెప్పెను, ఏంటో నీకు తెలుసా? ఆ నట్లు ఒక పెద్ద పాత్రను పోషించును. అతడిట్లన్నాడు, ఉదాహరణకు ఆ మోటారుకి దాని నుండి మీరు ఆ నట్లన్నిటిని తీసివేయండి. అప్పుడు మరేదో కాదు గాని మీరొక చెత్త పోగును కలిగి ఉంటారు. కావున అది వాస్తవమే అయి ఉన్నది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఈ లోకపు మనస్సు మిమ్మల్ని ఇష్టపడనంత భిన్నంగా మీరు ఉంటారు. మరియు వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు. మరియు వారు మీతో అసలేమీయూ చేయగోరరు. మీరు మరొక ప్రపంచము నుండి జన్మించి ఉన్నారు. మీరు సరిగ్గా ఒక పరదేశిగా 10 రెట్లు అధికంగా పరదేశి వలె ఉందరు. మీరు ఆఫ్రికా అడవులలోని సుదూర ప్రాంతాలలోనికి వెళ్లినట్లుండును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు భిన్నంగా ఉంటారు. మరియు అదొక గుర్తయి ఉన్నది. అది ప్రజల మధ్యన ఒక ముద్రయై ఉన్నది. ఇప్పుడు మీరిట్లనవచ్చును, అలాగైతే బ్రెన్హాం సహోదరుడా, ఆ సున్నతి గుర్తు అబ్రహాముకి ఇవ్వబడినది కదా, అది నిజమే, మరియు అతని సంతానమునక, అవును అది సరియే. ఇప్పుడు మనం గలతీ పత్రిక 3:29 త్రిప్పబోచున్నాము, మరియు అది మనకెట్లు వర్తించునో చూద్దాము. గలతీ 3:29, మరియు అసలు ఈ సున్నతి అనునది ఒక అన్యుడికి ఎట్లు వర్తించునో చూద్దాము. మనము అన్యులమైన ఎడల అది మన సహజమైన జన్మ ద్వారా అయి ఉన్నాము. ఇప్పుడు మొదటిగా నేను 16వ వచనమును చదవగోరుచున్నాను. అబ్రహాముకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. అబ్రహాము మరియు అతని సంతానము, ఆయన సంతానములకు అని చెప్పలేదు, కాని కేవలం ఏదో ఒక విధంగా ఇట్లనవచ్చు, ఓ నేను కూడా అబ్రహాము యొక్క సంతానములే. లేదండి, ఒక సంతానమునకు, అబ్రహాము యొక్క సంతానమునకు, అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు కాదు, కాని ఒకని గూర్చి అన్నట్లే. మరియు అది వారికి మరియు నీ సంతానమునకు అని చెప్పెను. అది క్రీస్తే. క్రీస్తు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? అది సరియే. ఇప్పుడు మనం 28:29 చూద్దాము. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదా స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఏలైనగా క్రీస్తు యేసునందు మనమందరము ఏకముగా ఉన్నాము. మరియు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మీరు అబ్రహాము యొక్క సంతానమై ఉండి మరియు వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనమెట్లు అబ్రహాము యొక్క సంతానము కాగలము? క్రీస్తులో ఉండుటను బట్టి. ఆ ప్రకారము మనము అబ్రహాము యొక్క సంతానము అవుతాము. మరియు అబ్రహాము యొక్క సంతానము అనగా ఏమిటి? రోమా 4 మరియు ఇతర చోట్లకు మనం వెళ్ళవచ్చును. అబ్రహాము సున్నతి పొందుచున్నప్పుడు వాగ్దానమును పొందలేదు. ఆ సున్నతి అనునది కేవలం ఒక సాదృశ్యంగా ఉన్నదని చూపించుటకు అతడు సున్నతి చేయబడటకు ముందే వాగ్దానమును పొందెను. మరియు అతడు సున్నతి పొందుటకు ముందే అతడు కలిగి ఉన్న విశ్వాసము గుర్తించబడినదంటకు అది ఒక సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నప్పుడు మనము అబ్రహాము సంతానముగా మారి మరియు క్రీస్తుతో పాటు వారసులమవుతాము. కాబట్టి యూదుడైనా లేదా అన్యుడైనా మనము ఎవరమనే దానితో నిమిత్తము లేదు. మరియు అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానము దేవుణ్ణి ఆయన యొక్క మాట చొప్పున నమ్మగలిగే అబ్రహాము యొక్క విశ్వాసమును కలిగి ఉంటుంది. అది ఎంత ఎగతాళిగా కనిపించినప్పటికీ, మీరెంత అసాధారణముగా ప్రవర్తించినప్పటికీ, అది మిమ్మల్ని ఎంత విచిత్రముగా చేసినా లెక్కలేదు. మీరు దేనితో సంబంధము లేకుండా దేవుణ్ణి ఆయన వాక్యము వద్దనే తీసుకుంటారు. అబ్రహాము 75 ఏండ్లు మరియు శారా 65 ఏండ్లు గలవారయ్యుండి దేవుడిని ఆయన వాక్యము వద్దనే తీసుకున్నారు. మరియు దానికి వ్యతిరేకంగానున్న దేనినైనా అది లేదన్నట్లు పలికారు. ఆ దినమున వైద్యులు ఏమి తలంచిందిరని మీరు అనుకుందురు? దాదాపు 25 ఏండ్ల క్రితమే ఋతుక్రమము నిలిచిపోయిన 65 ఏండ్ల తన భార్య ద్వారా తాను ఒక బిడ్డను కనబోచున్నాడని దేవుని స్తుతించుచున్న 75 ఏండ్ల వృద్ధుడిని చూసినప్పుడు ఆ ప్రజలు ఏమి తలంచి ఉంటారని మీరు అనుకుందురు? అయితే మీరు చూడండి, అబ్రహాము యొక్క ఆ విశ్వాసము అది మిమ్మల్ని వింతగా ప్రవర్తింపజేస్తుంది. మరియు పరిశుద్ధాత్మ చేత మీరు సున్నతి పొందినప్పుడు అది మీకు అదే కార్యములు చేస్తుంది. అది మీరు చేయుదురని మీరు అనుకునని కార్యములను మీతో చేయిస్తుంది. మీరు దేవుని యొక్క వాగ్దానమును తీసుకుని మరియు దేవుని నమ్మునట్లు అది చేస్తుంది. ఇప్పుడు అది ఇంకా ఒక వాగ్దానము మరియు ఒక గుర్తు మాత్రమే కాకుండా అదొక ముద్ర కూడా అయి ఉన్నది. ఇప్పుడు మీరు గనక నాతో పాటు రోమాలోనికి వెళ్లినట్లయితే, మొదటిగా మీరు నాతో పాటు ఎఫెసీ 4:30 వద్దకు వెళ్లవలనని నేను కోరుచున్నాను. మరియు మనం ఒక నిమిషం ఇక్కడ చదువుదాము. ఎఫెసీ 4:30 ఈ విధంగా చెప్పుచున్నది, ఇప్పుడు నానా విధమైన కార్యములను ముద్రలని అనేకులు చెప్పుటను మీరు విని ఉన్నారు. మీరు గనక సంఘమునకు వెళ్లినట్లయితే మీరు ఆ సంఘం యొక్క ముద్రను కలిగి ఉంటారు. మరియు కొంతమంది ప్రజలు అది ఒక ఫలానా దినమును ఆచరించుట, ఒక సబ్బాతు దినము, అదే దేవుని యొక్క ముద్ర అని అంటారు. వారిలో కొంతమంది మనము ఒక ఫలానా మత సంస్థలో మన సభ్యత్వాన్ని కలిగి ఉంటే మనము దేవుని రాజ్యములో ముద్రించబడతాము అని అంటారు. ఇప్పుడు బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, ప్రతి మనిషిని మాటయు అబద్ధమే కాని దేవుని మాటయే సత్యము. ఇప్పుడు ఎఫెసీ 4:30 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎట్లనగా విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు నేను దీనిపై కొంచెం కఠినంగా చెప్పబోచున్నాను, ఊరకయుండి. ఇప్పుడు ధర్మశాస్త్ర బద్ధులైన సహోదరులారా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. చూశారా ఆ ముద్ర ఎంతకాలం ఉంటుందో మీరు గమనించారా? మరుసటి ఉజ్జీవము వరకు కాదు, మరొకసారి ఏదో తప్పు జరిగే వరకు కాదు. మీ విమోచన దినము వరకు, అప్పటి వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. మీ విమోచన దినము వరకు మీరు దేవునితో ఉండుటకు విమోచింపబడినంత వరకు పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించినది అప్పటి వరకై ఉన్నది. ఒక ఉజ్జీవము నుండి మరొక ఉజ్జీవము వరకు కాదు, కాని నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ అనగా అదే అయి ఉన్నది. మీరు ఆయన దృష్టిలో దయనుందారనుటకు అది దేవుని యొక్క ముద్ర అయి ఉన్నది. మరియు ఆయన మిమ్మల్ని ప్రేమించును, మరియు ఆయన మిమ్మల్ని నమ్మును, మరియు ఆయన తన ముద్రను మీపై ఉంచును. ఒక ముద్ర అనగా ఏమిటి? ఎవరైనా అంతేకాదు, ఒక ముద్ర అనేది ఒక ముగించబడిన కార్యము అని సూచిస్తుంది లేదా అర్థమిస్తుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు, మిమ్మల్ని శుద్ధి చేశాడు, మీ పట్ల దయ చూపించాడు, మరియు మిమ్మల్ని ముద్రించాడు. ఆయన ముగించాడు. మీ విమోచన దినము వరకు మీరు ఆయన యొక్క ఉత్పత్తి అయి ఉన్నారు. ఒక ముద్రించబడినది అంటే ఒక ముగించబడిన కార్యము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక గుర్తయి ఉన్నది. పౌలు మాట్లాడిన ఆ సూచన గురించి కొద్దిసేపటి తర్వాత మరొక వర్తమానములో మనం చూడబోచున్నాము. అది భాషలు విశ్వాసులకు సూచనయా లేదా అవిశ్వాసులక అనున్నదై ఉన్నది. ఇప్పుడు గమనించండి, అయితే దీనిలో పరిశుద్ధాత్మ ఒక గుర్తయి ఉన్నది. నా భావం ఏదనగా, మరియు పరిశుద్ధాత్మ ఒక ముద్ర అయి ఉన్నది. అది తాను ఎన్నుకొనిన పిల్లలకు దేవుడు అనుగ్రహించిన ఒక గుర్తయి ఉన్నది. దానిని త్రోసివేయుట ఆ ప్రజల నుండి కొట్టివేయబడుటయ్యి ఉన్నది. మరియు దానిని స్వీకరించుట లోకముతో మరియు ఈ లోక సంగతులన్నిటితో ముగించబడుటయ్యి ఉన్నది. మరియు దేవుడు ఆమోదముద్ర వేసిన ఒక ఉత్పత్తిగా ఉండుటయ్యి ఉన్నది. నేను హ్యారీ వాటర్బెరీతో కలిసి ఇక్కడ రైలు రోడ్డు మీద పనిచేసేవాణ్ణి. మరియు మేము కార్లలో సామాను ఎక్కించుటకు వెళ్లేవారు. ఆ వెనుక నిల్చున్న నా సహోదరుడు డాక్ కార్లలో సామాను నింపుటకు సహాయం చేసేవాడు. ఒక కారులో సామాను ఎక్కించబడుచున్నప్పుడు ఆ తనిఖీదారుడు వారు ఆ కారును పరిశీలిస్తారు. అయితే అది పడిపోయి మరియు బ్రద్దలైపోవునట్లు, ఏదైనా పాడైనది ఉన్నట్లు లేదా ఏదైనా వదులుగా ఉన్నట్లు అతడు కనుగొన్న యెడల అది ఎంతో క్రమంగా పెట్టబడి మరియు చక్కగా అమర్చబడి ఆ కారు సంపూర్ణముగా సామాన్లతో మూట కట్టబడే వరకు అతడు ఆ కారుకు ముద్ర వేసేవాడు కాదు. తద్వారా ప్రయాణములో కుదుపుల వల్ల ఆ లోపల ఉన్న వస్తువులు పాడవకుండా ఉండేవి. మనము అంతగా ముద్రించబడకపోవుటకు కారణం అదే అయి ఉన్నది. మనము కొన్ని విషయాలలో మరీ వదులుగా ఉన్నాము. కొన్ని విషయాలలో నీవు కొంచెం వదులుగా ఉన్నావేమో అని చూచుటకు, నీ జీవితమును తనిఖీ చేయుటకు ఆ తనిఖీదారుడు పరిశీలించినప్పుడు, నీ ప్రార్థనా జీవితములో కొంచెం వదులుగా, ఆ కోపం విషయములో కొంచెం వదులుగా, ఇతరుల గురించి మాట్లాడుటకు ఆ నాలుక కొంచెం వదులుగా ఉండటం వంటివి ఉన్నచో, ఆయన ఆ కారును ఎన్నడూ ముద్రించడు. కొన్ని చెడు అలవాట్లు, కొన్ని దుష్ట కార్యములు, నీచమైన మనస్సు ఆయన ఆ కారును ముద్రించలేడు. అయితే ప్రతిదీ దాని స్థానములో ఉండుట ఆయన కనుగొనినప్పుడు, ఆ తనిఖీదారుడు అప్పుడు ఆయన దాన్ని ముద్రిస్తాడు. అది ఎచ్చటికైతే ముద్రించబడినదో, ఆ గమ్యమును అది చేరనంత వరకు ఆ ముద్రను తెరుచుటకు ఎవరైనా ధైర్యము చేయునా, అది అక్కడ ఉండి ఉన్నది. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. నేను మీతో చెప్పినదేమనగా, ముద్రించబడిన వీరిలో కనీసం ఒక్క అల్పుడినైనా అభ్యంతరపరుచుటకు లేదా కొద్దిగా కుదుపుటకు ప్రయత్నించిన ఎడల మీ మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి, మరియు మీరు మిక్కిరి లోతైన సముద్రములో ముంచివేయబడుట మీకు మేలు. దాని భావమును మీరు గ్రహించారా? పరిశుద్ధాత్మ అనగా అదే అయ్యున్నది. అది మీ నిశ్చయత అయ్యున్నది, అది మీ భద్రత అయ్యున్నది, అది మీ సాక్ష్యమయ్యున్నది, అది మీ ముద్ర అయ్యున్నది, అది మీ గుర్తయ్యున్నది. అదేదనగా, నేను పరలోక బద్ధుడను, అపవాది చెప్పునది నేను లెక్క చేయను, నేను పరలోక బద్ధుడను. ఎందువల్ల? ఆయన నన్ను ముద్రించను, ఆయన దానిని నాకు అనుగ్రహించను, ఆయన నన్ను తన రాజ్యములోనికి ముద్రించను, మరియు నేను మహిమబద్ధుడను. గాలులు వీచనీయండి, సాతాను తాను చేగొరినదల్లా చేయనీయండి. నా విమోచన దినము వరకు దేవుడు నన్ను ముద్రించను. ఆమేన్. పరిశుద్ధాత్మ అనగా అదే అయ్యున్నది. ఓ, మీరు దానిని కోరుకొనవలసి ఉన్నది. అది లేకుండా నేను కొనసాగలేను. అక్కడ ఎంతో చెప్పవచ్చును, కాని నేనేమి మాట్లాడుచున్నానో మీకు తెలియనన్న నిశ్చయతను నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు కేవలం ఒక నిమిషము మనము యోహాను 14ను కూడా త్రిప్పెదము. నేను వాక్యమును ఎంతో ప్రేమించుదును, అది సత్యమయ్యున్నది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది క్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉండుటయ్యై ఉన్నది. ఇప్పుడు మనము చదువుటకు ముందు నేను ఇక్కడ కొన్ని గుర్తించదగిన మాటలను చెప్పగోర్చున్నాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక ముద్ర అయి ఉన్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక నిబంధన అయి ఉన్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక గుర్తు అయి ఉన్నది. అలాగైతే పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది యేసు క్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉండుటయ్యై ఉన్నది. చూశారా? కొంతకాలమైన తరువాత యేసు చెప్పెను, లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయినను మీరు నన్ను చూతురు. ఏలైనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉందును. దేవుని ఆత్మ తన సంఘములో ఉండుట దేని కొరకు? ఆయన దానిని ఎందు నిమిత్తము చేశాడు? ఇది కొంచెం రేపటి రాత్రి యొక్క అంశముపై ఉంటుంది. అయితే ఆయన దానిని ఎందుకొరకు చేశాడు? ఆయన ఎందుకని, పరిశుద్ధాత్మ ఎందుకని, ఆయన దేని కొరకు వచ్చాడు? ఆయన మీలోనికి ఎందుకు వచ్చాడు? ఆయన నాలోనికి ఎందుకు వచ్చాడు? దేవుని క్రియలను కొనసాగించుట కొరకై ఉన్నది. నేనెల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానిని చేయుదును. నన్ను పంపిన తండ్రి చిత్తమును నెరవేర్చుటకే గాని నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు రాలేదు. మరియు నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు, మరియు నా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నాను. ఓ మై, ఆయనను పంపిన ఆ తండ్రి ఆయనలోనికి వెళ్ళెను. యేసును పంపిన ఆ తండ్రి ఆయనలోనికి వచ్చి ఆయన ద్వారా పనిచేశెను. మిమ్మల్ని పంపించు యేసు మీతో కూడా వెళ్ళును, మరియు మీలోనున్నాడు, మరియు యేసుక్రీస్తులో నివసించుచున్న ఆ ఆత్మ ఆయన చేసినట్లు చేయించి మరియు ప్రవర్తింపజేసిన ఎడల అది మీలోనున్నప్పుడు అది ఎట్లు చేయునన్న ఒక సాధారణమైన అవగాహన మీకు ఉంటుంది. ఎందుకనగా ఆ జీవము మారనేరదు. అది శరీరము నుండి శరీరమునకు వెళ్ళును, కాని అది దాని స్వభావమును మార్చుకోనేరదు. ఏలైనగా అది దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యోహాను 14:10 వద్ద మొదలుపెట్టి మనము కేవలం కొద్దిగా చదివేదము. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఈ క్రియలు, నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, అయితే తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇప్పుడు దాని గూర్చి ఆలోచించండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నిశ్చయంగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు చూచిటలేదా ఆయన అక్కడ ఎట్లు చెప్పానో? చూశారా? ఇప్పుడు ఇది ఎలా బయటకు వస్తుందో గమనించండి. నేను కేవలం ఇంకొద్దిగా చదువుతాను. మనము క్రింద దాదాపు 20 వరకు చదవబోచున్నాము, మరియు మీరు దేనిని అడుగుదురో మనము చూద్దాము. నేను కలిగి ఉన్నాను, అవును, ఆహా సరి. మీరు నా నామమున దేనిని అడిగినను తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై నేను దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దానిని చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. ఇప్పుడు గమనించండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. అయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఏలైనగా ఆయన మీతో కూడా నివసించును మరియు మీలో నుండును. అట్లయినా ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది క్రీస్తు మీలో ఉండుటయై ఉన్నది. ఆ ఆదరణకర్త, అది ఆ పరిశుద్ధాత్మయే. మరియు ఆదరణకర్త వచ్చినప్పుడు, ఆ ఆదరణకర్త నాలో ఉన్నప్పుడు నేను చేసిన అవే క్రియలను ఆయన చేస్తాడు. నేను తండ్రిని వేడుకుంటాను మరియు ఆయన మీకు ఈ ఆదరణకర్తను అనుగ్రహించును. మీరు ఆదరణకర్తను ఎరుగుదురు, లోకము ఆయనను ఎరగదు, ఎన్నడూ ఎరగదు. అయితే ఆయన ఇప్పుడు మీతో నివసించుచున్నాడు గనక మీరు ఆయనను ఎరుగుదురు. యేసు చెప్పుచున్నాడు, అయితే ఆయన మీలో ఉండును. అదిగో అదే ఆదరణకర్త, మీలో ఉండును. మిమ్మును ఆదరణ లేని వారిగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. నేను ఇప్పుడు ఆయనే ఆ ఆదరణకర్త, క్రీస్తే. పరిశుద్ధాత్మ అనగా అదియే, అది క్రీస్తే. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. ఓ, మనమింకా కొనసాగుచూనే ఉండవచ్చును, అయితే మీకు తెలియజేయనివ్వండి. ఆయన ఏమిటి? ఆయన ఒక ముద్ర, ఆయన ఒక గుర్తు, ఆయన ఒక ఆదరణకర్త. ఆయన ఏమయున్నాడో దానినంతటినీ చూశారా? అబ్రహాము సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఇప్పుడు మనము ఆదరణకర్త ఇంకా ఏమయున్నాడన్న దానిని కూడా కనుగొన్నాము. మనము 1 యోహాను 16:7 వెళ్దాము. ఆయన ఒక ఉత్తరవాది కూడా అయ్యున్నాడా లేదా అని చూసేదము. ఉత్తరవాది అనగా ఏమిటో మీకు తెలియను. వాదించుట, మనకొక ఉత్తరవాది ఉన్నాడు, దానిని మనం ఎరిగి ఉన్నాము. 1 యోహాను 16:16. ఓ, ఒక్క నిమిషం ఆగండి, నన్ను మన్నించండి. అది యోహాను సువార్త 16:7. నన్ను మన్నించండి, నేను దానిని చెప్పినందుకు నిశ్చయంగా నన్ను మన్నించండి, నేను దానిని తప్పుగా చదివాను. 16:7 ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, కాని నేను వెళ్లిన ఎడల నేను ఆయనను మీ యొద్దకు పంపుదును. మరియు ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, మరియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. వారు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్నెంతమాత్రము చూడరు గనక, నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. మై, ఇప్పుడు 1 యోహాను 2:12 ఆ ఉత్తరవాదిని కనుగొంటాము. ఇప్పుడు కేవలం ఒక నిమిషము మనము దానిని చదువుదాము. మొదటి యోహాను 2:12, నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. అది మొదటి యోహాను 1:2. నేను వీటిని వ్రాసించాను. మొదటి యోహాను 2:1-2. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మరియు ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆ ఉత్తరవాది ఎవరు? నీతిమంతుడైన యేసుక్రీస్తే. మరియు ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మరియు మన పాపములకు మాత్రమే కాదు కాని సర్వలోకము యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఉత్తరవాది. ఏమిటి ఉత్తరవాది అనగా ఏమిటి? అది ఏమి చేయును? విజ్ఞాపన చేయును, కనికరము చూపును. అది నీ స్థానములో నిలబడును. అది నీవు చేయలేని కార్యములను అది చేయును. అది మీ పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నది. అది మీ నీతి అయి ఉన్నది. అది మీ స్వస్థత అయి ఉన్నది. అదే మీ జీవము. అదే మీ పునరుద్ధానము. దేవుడు మీ కొరకు కలిగి ఉన్నదంతా అదే అయి ఉన్నది. ఆయన ఒక ఉత్తరవాది అయి ఉన్నాడు. మనము దాని వివరాలలోనికి వెళ్లి మన అజ్ఞానము నిమిత్తము అది ఎట్లు విజ్ఞాపన చేయునన్న దాని గూర్చి ఎలా విడమర్చి చెప్పుకోవచ్చు కదా. కొన్నిసార్లు మనం పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం తెలియకుండానే దేనిలోనికో తొట్టుపాటు పడేదము. అప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుటకు పరిశుద్ధాత్మ మనకున్నాడు. ఆయనే మన ఉత్తరవాది. ఆయన మన కొరకు నిలబడును. ఆయనే మన న్యాయవాది. ఆయన అక్కడ నిలబడి మరియు మన కొరకు వేడుకుంటాడు. మన కొరకు మనం వేడుకొనము. ఎందుకనగా మనలోనున్న పరిశుద్ధాత్మయే మన కొరకు వేడుకుంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మయే గ్రహించలేని పదాలతో మీకు వాక్శక్తి అనుగ్రహిస్తాడు మరియు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ అనగా అదియే. నేను దేనిలోనికైనా నడిచి వెళ్లినప్పుడు నేనొక చిన్న పిల్లవాని వలె అడుగులు వేస్తాను. మీరు కూడా ఒక చిన్న పిల్లవాడిలా నడుస్తారు. మనము శత్రువులతో, పాపముతో, ఉరులతో మరియు ప్రతి దానితో నిండియున్న ఒక చీకటి ప్రపంచంలో నడుచుచున్నాము. మీరిట్లు అనవచ్చును, ఓ నాకు భయం కలుగుచున్నది, క్రైస్తవ జీవితమును స్వీకరించుటకు నేను భయపడుచున్నాను, నేను దీనిని చేయుటకు భయపడుచున్నాను, నేను దీనిని చేస్తానేమో అని భయపడుచున్నాను. భయపడవద్దు, మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆమేన్. ఓ ఆయన మన పక్షమున నిలబడును. ఆయన మనలో ఉన్నాడు మరియు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయును. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిత్యము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నిరంతరము ఆయనే మన ఉత్తరవాది. ఓ దానికై మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లింతుము. ఒక ముద్ర, ఒక గుర్తు, జీవపు ఆత్మ, పరలోకపు దేవుడు, ఆదరణకర్త, జీవము, ఉత్తరవాది ఆయన ఏమిటి? ఓ మై, ఆ విషయముతో మనము గంటల తరబడి కొనసాగవచ్చు. ఇప్పుడు కేవలం ఒక్క నిమిషము మనం మార్చబోచున్నాము. ఇప్పుడు మేము అడగబోచున్నాము, అంత్య దినములలో మనకు వాగ్దానము చేసెను ఈ ఉత్తరవాది, ముద్ర, వాగ్దానము, ఈ రాత్రి ఆయన గూర్చి మనం మాట్లాడుకున్న ప్రతి దానితో పాటు 10,000 రెట్లు అధికంగా ఈ అంత్య దినములలో అది మనకు వాగ్దానము చేయబడినది. ఆ దినమున వారు దానిని కలిగి లేరు. వారు ఒక గుర్తుగా మరియు ఒక సూచనగా కేవలం వారి శరీరములో మాత్రమే ఒక ముద్రను కలిగి ఉన్నారు. అది రాబోచున్నదని నమ్మి మరియు ఆ ధర్మశాస్త్రం యొక్క ఛాయలో వారు నడిచారు. ఏమిటనగా వారు శరీరములో సున్నతి చేయబడినారు. ఈనాడు మనము ధర్మశాస్త్రం యొక్క ఛాయలో నడవటం లేదు. మనము పునరుద్ధానము యొక్క శక్తిలో నడుచుచున్నాము. మనము మన నిజమైన ముద్ర, మన నిజమైన ఉత్తరవాది మరియు మన నిజమైన ఆదరణకర్త అయిన ఆ ఆత్మ యొక్క శక్తిలో నడుచుచున్నాము. అది మనము పైనుండి జన్మించాము అనుటకు నిజమైన గుర్తై ఉన్నది. ప్రత్యేకమైన వింతైన ప్రజలమయుండి విచిత్రంగా ప్రవర్తించుచు దేవుడిని ఆయన మాట యొద్దనే తీసుకుని ఇక తక్కినవన్నీ తప్పని చెప్పువారమై ఉన్నాము. దేవుని వాక్యమే సత్యము. అది ఓ మై, పరిశుద్ధాత్మ అనగా అదే అయి ఉన్నది. మీకు అది కావలనా? దానిని మీరు పొందుకొనుటకు ఇష్టపడుటలేదా? అది వాగ్దానము చేయబడినదా అని చూద్దాము. ఇప్పుడు తిరిగి మనం యెషయాలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము తీసుకుందాము. ఇప్పుడు మనం యెషయా 28కి వెళ్ళుచున్నాము మరియు మనం ప్రారంభించబోయేది మనము 8వ వచనమును తీసుకుందాము. అది జరుగుటకు 712 సంవత్సరాలకు ముందే యెషయా ఏమి చెప్పానో చూడండి. వెనుకకు వెళ్లి, పూర్తిగా ఆ వెనుకకు వెళ్లి, దీని గురించి మనము చాలా చెప్పుకొనవచ్చు, కానీ మనము సరిగ్గా ఇక్కడ ప్రారంభించి మరియు అది సంగమునకు వాగ్దానము చేయబడినదో లేదో చూద్దాము. అది ఏ దినమున రానయినది? ఎప్పుడైతే అక్కడ భ్రష్టత్వం ఉంటుందో అట్టి అంత్య దినములో అయ్యున్నది. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఆ పదము బహువచనములో ఉన్నది. దినములు, ఆ చివరి రెండు దినములు చివరి 2000 సంవత్సరములై ఉన్నవి. ఇప్పుడు 8వ వచనము, ఏలైనగా వారి భోజనపు బల్లలన్నీయు కల్మషములతో నిండియున్నవి, కావున అక్కడ ఎటువంటి పరిశుభ్రమైన చోటు లేకుండెను దానిని కనుగొనుటకు ఈనాడు అంతటా పరిశోధించండి. చుట్టూ గమనించి ఈనాడు మనము ఆ దినములో ఉన్నామో లేదో చూడండి. భోజనపు బల్లలన్నీయు, అంతేకాదు వారు ప్రభు రాత్రి భోజనము నిమిత్తమై వెళ్తారు. మరియు మొదటి విషయం ఏమిటనగా, ఆ పదార్థముల వరుసలో ఒక పలచని రొట్టె ముక్కను లేదా ఒక సోడా బిస్కెట్ను తీసుకుని మరియు దానిని విరిచి ఆ ప్రభు సంస్కారములు చేస్తారు. మరదైతే పరిశుద్ధాత్మ హస్తములతో చేయబడిన పులియని రొట్టె అయి ఉండవలసి ఉన్నది. క్రీస్తు ఒక మురికి మరియు అపవిత్రుడు కాదు, మరియు అది ఆయనకు సాదృశ్యముగా ఉన్నది. ఇంకొక విషయం ఏదనగా, దానిని వారు త్రాగుబోతులకు, అబద్ధికులకు, దొంగలకు, పొగ త్రాగువారికి, పొగాకు నములు వారికి ఇస్తుంటారు. ఏదైనా పర్వాలేదు, వారు సంఘానికి చెందియుంటే చాలనుకుంటారు. అది దూరమగునుగాక. మనమిక్కడ దీనిని తినుచుండగా ఏ వ్యక్తి అయినా ప్రభు శరీరమును వివేచింపక దానిని తీసుకొని ఎడల వాడు తనకు శిక్షావిధి కలుగుటకే పీల్చుచు మరియు త్రాగుచున్నాడు. అతడు ఆ జీవితమును జీవించని ఎడల దానికి దూరముగా ఉండవలెను. మరియు మీరు దానిని తీసుకొనని ఎడల మీ సొంత మనస్సాక్షియే మీరు దోషులని చూపిస్తుంది. తినని వాడికి నాతో పాలు లేదు అని యేసు చెప్పెను. అయితే ప్రభు బల్లలన్నీయు పూర్తిగా కల్మషములతో నిండియున్నవి, పరిశుభ్రమైన స్థలము ఒక్కటియూ లేకుండెను. వినండి, అది ఈ దినమును చూపించటలేదా? వాడు ఎవరికి విద్య నేర్పును మరియు వాడు ఎవరికి సిద్ధాంతమును గ్రహింపజేయును? విద్యను ఎవరు నేర్చుకుంటారు? వాడు ఎవరికి సిద్ధాంతమును గ్రహింపజేయును? మంచిది, దేవునికి స్తుతి కలుగునుగాక. నేను ప్రెస్బిటేరియన్ను, నేను మెథడిస్టును, నేను పెంతకోస్తును, నేను నాజరీన్ను, నేను పిలిగ్రిమ్ హోలీనెస్ ను. దేవుడికి అసలు అది విషయమే కాదు, అది కేవలం ఇంకొక బల్లయ్యున్నది. నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయదును? ఎటువంటి సిద్ధాంతము? మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతకోస్తా, బైబిల్ గ్రంథం యొక్క సిద్ధాంతమైనది. నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయదును? దానిని మీరు పొందినప్పుడు మీకెట్లు తెలియను? మనం శుక్రవారం రాత్రి అందులోనికి వెళ్తాము. చూశారా, నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయదును? ఇప్పుడు గమనించండి, తల్లి పాలు విడిచిన వారిక లేక చన్ను విడిచిన వారిక. చిన్నపిల్లలు ఇట్లంటారు, సరే మా అమ్మ ఈ సంగమునకు చెందినది గనక నేను ఈ సంగమునకే వెళ్తాను. ప్రియ సహోదరుడా, దానికి వ్యతిరేకంగా నాకేమీ లేదు, మరియు ఇది టేపు చేయబడినదని నేను గ్రహించియున్నాను. అమ్మ వెళ్లిన సంగమునకు చెందియుంట అది సరియే, కాని వినండి, అమ్మ ఒక వెలుగులో నడిచినది, మీరు వేరొక వెలుగులో నడుచుచున్నారు. లూథరు ఒక వెలుగులో నడిచాడు, వెస్లీ వేరొక వెలుగులో నడిచాడు, వెస్లీ ఒక వెలుగులో నడిచాడు, పెంతకోస్తు వేరొక వెలుగులో నడిచినది. అయితే ఈనాడు మనము దానికన్నా ఉన్నతమైన దానిలో నడుచుచున్నాము, మరియు మరొక తరము ఉన్న ఎడల అది మనల్ని దాటిపోవును. ఆ వెనుకనున్న ప్రారంభ దినాల్లో విషయం విస్తృతంగా ఉండి చాలా విశాలంగా ఉన్నప్పుడు లూథర్ విశ్వాసం ద్వారా నీతికరణను బోధించెను. అది కేవలం ప్రజలను కథోలిజం నుండి ప్రొటెస్టెంటిజంలోనికి, వాక్యముతో సహవాసములోనికి తీసుకువచ్చటకై ఉన్నది. విశ్వాసము వలన నీతికరణ అదొక పెద్ద విశాలమైన క్షేత్రమై ఉన్నది. వారెన్నడూ దాని నుండి కదలలేదు. దాని వెంబడి జాన్ వెస్లీ అనబడిన మరొక ఉజ్జీవము వచ్చినది. అది వారిని దాని నుండి కుదిపివేసి మరియు ఆమెను శుద్ధీకరణ వద్దకు తీసుకువచ్చినది. దేవుని యొక్క వాక్యము చేత శుద్ధీకరించబడి ఒక చక్కని పవిత్రమైన పరిశుద్ధ జీవితమును జీవించుచు మీ హృదయమునకు ఆనందమును కలుగజేయును. అది చాలా వరకు లూథరన్ సిద్ధాంతమును కుదిపివేసినది. తరువాత దాని వెంబటి పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పెంతకోస్తు వచ్చినది, మరియు పరిశుద్ధాత్మను పొందుకునుట ద్వారా అది మరలా దానిని కుదించినది. అది సరియే, మరియు ఇప్పుడు అది కుదిపివేయబడటం మొదలైనది. సూచనలు మరియు మహత్కార్యముల యొక్క సంపూర్ణతలో ఆ వరములు మరియు పునరుద్ధరణ మరియు దేవుని యొక్క ఆత్మ సంఘములోనికి వచ్చి మరియు పెంతుకోసును కుదిపివేసినది. అదేమైనది? మనము ప్రభు అయిన యేసు యొక్క రాకడకు ఎంతో సమీపములో ఉన్నాము. ఎంతగా అంటే ఆయనలో ఉన్న అదే ఆత్మ సంఘములో పనిచేయుచు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన అదే కార్యములను చేయుచున్నది. అది అపోస్తలుల కాలము నుండి ఈ కాలము వరకు ఎన్నడూ ఎక్కడా లేకుండెను. ఎందువల్ల? చూడండి, అది విశాలముగా ఉండి ఇరుకుగా 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 మారుతుంది. అదేమైనది? సరిగ్గా మీ చేతి నీడవలే ఛాయగా ఛాయగా ఛాయగానున్నది. కాని అదేమిటి? అదొక ప్రతిబింబమై ఉన్నది. లూథర్ ఏమైనాడు? క్రీస్తు యొక్క ఒక ప్రతిబింబమై ఉన్నాడు. వెస్లీ ఏమైనాడు? క్రీస్తు యొక్క ఒక ప్రతిబింబమై ఉన్నాడు. చూడండి, బిల్లీ సండే కాలము ఇటీవల ముగిసినది. ఒక దినమున వృద్ధుడైన డాక్టర్ విట్నీ గారు సరిగ్గా ఇక్కడ ఈ వేదిక మీదనే బోధించాడు. అతడు ఆ పాత బడికి చెందిన చివరివాడు. దాదాపు 90 ఏండ్లప్పుడు మరణించాడని నేను అనుకునిచున్నాను. బిల్లీ సండే తన దినమునకు ఆ నామకార్థ సంఘాలకు ఒక ఉజ్జీవకర్తయ్య ఉన్నాడు. అతడు గద్దించుటకు వెనుదీయలేదు. అక్కడ నిలబడి మరియు ఇట్లు కేకలు వేసేవాడు, మెథడిస్టులైన మీరందరూ బోధకులు మరియు అందరూ మారుమనసు పొందుడి, బ్యాప్టిస్టులైన మీరందరూ మారుమనసు పొందుడి, ప్రెస్బిటేరియన్లైన మీరు కూడా. అతడు గద్దించుటకు వెనకాడలేదు. అతడు ఈ దినపు బిల్లీ గ్రహమై ఉన్నాడు. గమనించండి, మరియు పిదప ఆ నామకార్థ సంఘము ఉజ్జీవమును కలిగి ఉంటున్న అదే సమయంలో ఏమి జరిగినది? సంపూర్ణ సువార్త వారు ఒక ఉజ్జీవమును కలిగి ఉండుచున్నారు. అప్పుడే బోస్వర్త్ సహోదరులు స్మిత్ విగిల్స్వర్త్ మరియు డాక్టర్ పైస్, ఇమీ మెక్పర్సన్ వారంతా వచ్చారు. చూడండి, ఒక రాత్రి స్మిత్ విగిల్స్వర్త్ మరణించాడు. మరునాడు ఉదయం డాక్టర్ ప్రైస్ మరణించాడు. 24 గంటలలోనే నేను రంగం మీదికి వచ్చాను. ఇప్పుడు నా అంతము వచ్చుచున్నది. చూడండి, బిల్లీ గ్రహం గురించి మీరు అంతగా వినటలేదు. ఓరల్ రాబర్ట్స్ గురించి మీరు అంతగా వినటలేదు. నా కూటములు పలచనబడటాన్ని నేను చూస్తున్నాను. విషయం ఏమిటి? మనము అంతములో ఉన్నాము. మరొక కాలము బిల్లీ సండే మరియు వారు ఎట్లు వచ్చిరి? వారు సరిగ్గా ఆ గొప్ప మూడీ ఉజ్జీవము తర్వాత వచ్చిరి. మూడీ ఎప్పుడు వచ్చను? సరిగ్గా నాక్స్ ఉజ్జీవము తర్వాత. నాక్స్ ఎప్పుడు వచ్చను? సరిగ్గా ఫిన్నీ ఉజ్జీవము తర్వాత. ఫిన్నీ కాల్విన్ తర్వాత వచ్చను. కాల్విన్ అలాగే వెస్లీ, మరియు వెస్లీ లూథర్ తర్వాత వచ్చను. కాలము గుండా అది అలాగే వచ్చినది. ఒక ఉజ్జీవము అయిపోయిన వెంటనే దేవుడు మరొకరిని లేపి మరియు మరీ ఎక్కువ వెలుగును ప్రసరింపజేయును. సరిగ్గా ఆ విధంగా కొనసాగుచుండును. ఇప్పుడు మనము ఈ కాలం యొక్క ముగింపు వద్ద ఉన్నాము. ప్రతి వ్యక్తి తన కూడలి యొక్క ముగింపున క్రీస్తు యొక్క రాకడ కొరకు చూశాను. కాని వారు ఎదురు చూచుటకు అనేక సంగతులు కలవు. యూదులు తిరిగి వచ్చుట, ఆకాశములో ఎగిరే పల్లెములు, మనము ఈనాడు చూస్తున్నట్టు అనేక సంగతులు. అయితే మనము అంతమున ఉన్నాము. ఇప్పుడు మనమిక్కడ ఉన్నాము. క్రీస్తు యొక్క అవే క్రియలను సంఘములో చేయునట్టి శక్తిని సంఘము పొందుకొనవలసి ఉన్నదని వారు ఎరిగి ఉన్నారు. ఎందుకనగా ఆ నీడ ఎక్కువ అగుచున్నా కొద్దీ అది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. మీరొక నీడను తీసుకొనుడి, ఆ నీడకు దూరమైన కొద్దీ మీకు ఆ నీడ యొక్క ప్రతిబింబము అతి తక్కువగా వస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ నీడ మరియు చెట్టు ఒకటై పోవునంతగా ఆ నీడ అత్యంత సమీపమవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ లూథర్ ద్వారా నీతికరణయందు, వెస్లీ ద్వారా శుద్ధీకరణయందు, పెంతకొస్తు ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మమునందు పనిచేసినది. మరియు అది క్రీస్తులో ఉన్నప్పుడు చేసిన అవే క్రియలను చేయుచు ఈ చివరి దినమందు అది ఇక్కడ ఉండియున్నది. అదేమైనది? క్రీస్తు మరియు సంఘము ఒకటైపోయిది. మరియు ఆ చివరి గొలుసయున్న వారు ఒక్కటిగా కలిసిన వెంటనే ఆమె కేకలు వేయుచు ఆకాశము గుండా వెళ్ళును. వెస్లీ, లూథర్ మరియు ఆ దినములలో ఉన్న ఆ మిగతా వారందరూ పైకి లేచెదరు. మొదటివాడు కడపటివాడగును, కడపటివాడు మొదటివాడగును, మరియు ఒక పునరుత్థానము వచ్చును. మనము అంత్యకాలమున ఉన్నాము. వినండి, పరిశుద్ధాత్మ చేయునది అదే. పరిశుద్ధాత్మ నీతికరణ ద్వారా, చూడండి, అది దాని యొక్క పలచని ఛాయ. పరిశుద్ధాత్మ శుద్ధీకరణ ద్వారా, దాని యొక్క కొంచెం బలమైన ఛాయ. పరిశుద్ధాత్మ దాని యొక్క బాప్తిస్మము ద్వారా మరింత బలమైన ఛాయ. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వయంగా ఆయనే ఇక్కడ ఉన్నాడన్నటువంటి పునరుద్ధరణ ద్వారా ఆదిలో ఆయన చేసినట్లే సూచక క్రియలను మరియు మహత్కార్యములను చేయుచున్నాడు. మహిమ, ఎలాగైనా మీరు నన్ను ఒక పరిశుద్ధ గుండ్రాయి అని పిలిచెదరు. మీరు ఇప్పుడే దాన్ని ప్రారంభించవచ్చు. వినండి సహోదరులారా, దీనిని వినండి. భోజనపు బల్లలన్నీ వాంతితో నిండియున్నవి. ఎక్కడా పరిశుభ్రమైన చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును? వాడు ఎవరికి తెలియజేసి వర్తమానమును గ్రహింపజేయును? తల్లిపాలు విడిచిన వారిక మరియు చన్ను విడిచిన వారిక, చిన్న పిల్లలకు కాదు, ప్రెస్బిటేరియన్ పిల్లలు, మెథడిస్టు పిల్లలు, పెంతుకోస్తు పిల్లలు, లూథరను పిల్లలు, నాజరీను పిల్లలు చన్ను విడిచి మరియు ఏదైనా బలమైన మాంసము తినగోరుచున్న వారిని ఆయన కోరుచున్నాడు. ఇక్కడ అది వచ్చుచున్నది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, వెంబడి సూత్రము, కొంత ఇచ్చట మరియు కొంత అచ్చట. ఏలైనగా నత్తివారి పెదవుల చేతలు మరియు అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుదును. నిజమే, మీరు అలసిన వారికి నెమ్మది కలగజేసే విశ్రాంతి ఇదే అని వారితో చెప్పాను. మరియు ఇదే విశ్రాంతి, మరి అయినను వారు విననొల్లనైరి. ఆ పరిశుద్ధాత్మ అది రావడానికి 712 సంవత్సరాలకు ముందే ప్రవచించబడి అది సరిగ్గా అది ఆ పెంతుకోస్తు దినమందు వచ్చినప్పుడు ఉన్నట్లే అది లేదా? ఇదిగో ఆ పెంతుకోస్తు దినమందు అది సరిగ్గా అట్లే వచ్చెను. ఎవరో ఇట్లా అన్నారు, విశ్రాంతి దినమును పాటించుట ఎవరి సంఘమునైనా లేదా మతమునైనా నేను తక్కువ చేయటలేదు లేదా తృణీకరించటలేదు. అయితే ఇట్లా అన్నారు, సబ్బాతు దినము, దేవుని యొక్క సబ్బాతు దినమే విశ్రాంతి దినము. ఇదే విశ్రాంతి దినము, ఇదే విశ్రాంతి. ఆయన ఇట్లా, నేను అలసిన వారికి విశ్రాంతి కలగజేయడి, అది ఇదే. ఆమేన్. అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా నుండును. ఇదే విశ్రాంతి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? విశ్రాంతి. ఓ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆయన ఏమైనాడు? మీలోనికి వచ్చువాడు మీకు సమాధానముని ఇచ్చును. మీ గురుతు, మీ ఆదరణకర్త, ఆదరించి విశ్రాంతినిచ్చి ముద్రించాడు. అది ఒక గుర్తై ఉన్నది. మీకేదో జరిగినదని లోకమునకు తెలియను. అదేమిటి? అదొక ఆదరణకర్త. అదేమిటి? ఒక ముద్ర. మీరు విశ్రాంతిలో ఉన్నారు, అది మీ ఉత్తరవాది. మీకు మీకేదైనా జరిగిన ఎడల అప్పుడు మీ కొరకు విజ్ఞాపన చేయచ్చు. వెంటనే మీ పక్షమున వాదించడానికి అక్కడ ఏదో ఉండి ఉన్నది. చూడండి, అది సంఘములో నివసిస్తున్న దేవుని యొక్క ఆత్మయై ఉన్నది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా అదేమయుండునని ప్రవచించబడినది. అది ఒక నిరంతరము నిత్యమైన విశ్రాంతిగా నుండును. దేవుడు లోకమును సృజించెను. హెబ్రీపత్రిక 4వ అధ్యాయం. దేవుడు లోకమును సృష్టించెను మరియు 7వ దినమున విశ్రాంతి నొందెను. అది సరియే. తిరిగి 8వ దినము వచ్చినది. కొంత సమయం వరకు ఆయన దానిని యూదులకు ఒక నిబంధనగా ఇచ్చెను. అది సరియే. కాని వారు వెళ్లి ఒక రోజు విశ్రమించేవారు. తిరిగి వెళ్లి వారములో మొదటి దినమున మళ్లీ మొదలు పెట్టేవారు, క్రొత్తగా మొదలు పెట్టేవారు. దేవుడు పలికిన విశ్రాంతి అది కాదండి. దేవుడు 6 దినములలో సృష్టిని చేసినప్పుడు, ఆయన విశ్రాంతికి వెళ్లినప్పుడు, అప్పటి నుండి ఆయన విశ్రాంతిలోనే ఉన్నాడు. అది సరియే. అది స్థిరపరిచినది. ఆయన 8వ దినమున తిరిగి వచ్చి మరియు మరలా ప్రారంభించలేదు. అది కేవలం ఒక ఛాయ అయి ఉన్నది. ఇప్పుడది సూర్యునికి చంద్రుడు ఎలాగో అది అటువంటి ఒక సాదృశ్యమై ఉన్నది. అయితే సూర్యుడు ఉదయించినప్పుడు మనకిక చంద్రుడు ఎంత మాత్రము అవసరం లేదు. ఇప్పుడు దీనిని గమనించండి. ఓ, ప్రకటన 11లో సూర్యుని ఆమె శిరస్సుపై ధరించుకొని మరియు ఆమె పాదముల క్రింద చంద్రుడిని కలిగి ఉన్న స్త్రీ. ఓ, మేము అట్ట నుండి అట్ట వరకు బైబిల్ గ్రంథము గుండా వెళ్లి మరియు మీకు చూపించగలము. చూశారా? అయితే అదేమిటి? హెబ్రీ 4వ అధ్యాయంలో బైబిలు ఇట్లు చెప్పినప్పుడు యేసు వారికి ఒక విశ్రాంతి దినమును ఇచ్చిన ఎడల ఆయన ఆ తరువాత దాని గూర్చి మాట్లాడి ఉండేవాడు. ఆయన ఒక విశ్రాంతి దినము గూర్చి మాట్లాడి ఉండేవాడు. ఆయన ఏ దినమును గూర్చి విశ్రాంతి అని మాట్లాడినాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. చూడండి, ఇదప మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము దానిని కనుగొంటాము. ఏలయనగా హెబ్రీ 4 ఇట్లు చెప్పుచున్నది, దేవుడు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించిన ప్రకారము యేసు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించిన వాడు తన లోక సంబంధమైన కార్యములను ముగించెను. ఆయన లోకమును కలగజేసినప్పుడు మళ్లీ ఎన్నడూ దాని యొద్దకు మరలకుండునట్లు చేశెను. ఎంతకాలము? మీరెంతకాలం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు? మీ విమోచన దినము వరకై ఉన్నది. అక్కడే ఆ విశ్రాంతి, ఆదరణ, ఉత్తరవాది, ముద్ర, విమోచకుడు ఉండి ఉన్నవి. ఓ, నాకు ఒక విధమగు ఉత్తేజము కలుగుచున్నది, లేదా ఒక విధమగు ఆశీర్వాదము పొందినట్లున్నది. ఓ బ్రహ్మ సహోదరుడా, అది మన కొరకు వాగ్దానము చేయబడినదా? అది బైబిల్ గ్రంథము ద్వారా రుజువు చేయబడినదా? మంచిది, మనము యోవేలునకు వెళ్లి దాని గురించి యోవేలు ఏమి చెప్పానో కనుగొందాము. దేవుని యొక్క ఈ ధన్యకరమైన వాక్యమును బట్టి నేనెంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. మీరు దానిని ప్రేమించుచున్నారా? ఈ వాక్యము కొరకు కాని ఎడల మనం ఎక్కడ నిలబడి ఉండేవారమో నాకు తెలియదని నేను తలంచుచున్నాను. మంచిది, ఇప్పుడు మనము యోవేలు వద్ద ఉన్నాము. మనము యోవేలు నొద్దకు వెళ్ళుచున్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మరియు మనము 28వ వచనం వద్ద ప్రారంభించబోచున్నాము. యోవేలు 2:28. క్రీస్తు యొక్క రాకడకు 800 సంవత్సరాలకు ముందు ఆ ప్రవక్త ఆత్మవశుడయ్యను. ఇప్పుడు వినండి, మరియు అటు తరువాత నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మరియు మీ కుమార్తెలను ప్రవచించుదురు. మీ ముసలివారు కలలు కందురు మరియు మీ యవనస్తులు దర్శనములు చూతురు. మరియు ఆ దినములలో నేను నా పనివారి మీదను మరియు నా పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క ఆ భయంకరమైన మరియు మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును మరియు చంద్రుడు రక్తవర్ణమగును. మరియు ఆ దినమున ప్రభువు నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. అదొక ఓ ఏమిటి? యోవేలు, మీరు గమనించారా? అపొస్తలుల కార్యములు 2లో పేతురు అదే వచనమును తీసుకున్నాడు. ఇట్లు చెప్పెను, ఇశ్రాయేలులో కాపురమున్న మనుషులారా, నా మాట వినుడి. వీరు మత్తులు కారు. వీరు ముద్రించబడి, ఆదరించబడి, గుర్తించబడిన ప్రత్యేకమైన ప్రజలై ఉన్నారు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. అపొస్తలుల కార్యములు 2 పొద్దుపడిచి జామైనా కాలేదు. అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇట్లు చెప్పబడినది, అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అదేమిటి? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది సరియే. ఇప్పుడు మనం మరలా గమనించదము. విశ్వాసులకు వాగ్దానము చేయబడినది, అది అదే అయి ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అదేమిటో మనం కనుగొందాము. కేవలం ఒక నిమిషం. అది ఎవరి కొరకు వాగ్దానము చేయబడినది? విశ్వాసులకు. ఇప్పుడు లూకా సువార్తలోనికి వెళ్దాము. లూకా 24వ అధ్యాయం. యేసు భూమిని విడిచిపోవటకు ముందు ఆయన చివరిగా ఏమి చెప్పెనో వినండి. లూకా సువార్త 24వ అధ్యాయం. మరియు ఇప్పుడు దీనిని ఎవరైతే వ్రాసుకుంటున్నారో దీనిని మీరు వ్రాసుకొనవచ్చును. పిదప, మీకు ఎక్కువ సమయం ఉన్నప్పుడు రేపు దానిని అధ్యయనము చేయండి. ఇప్పుడు లూకా 24:49లో యేసు మాట్లాడుచున్నది వినండి. చివరిగా ఆయన మహిమలోనికి ఆరోహణమగుచున్నప్పుడు, ఆరోహణమప్పుడు ఆయన తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవే. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఏమి వాగ్దానము? ముద్ర, గుర్తు, ఆదరణకర్త. మరియు వేల సార్లు నేను చెప్పిన ఈ సంగతులన్నీయు. నా తండ్రి వాగ్దానము చేసినది నేను మీ మీదికి పంపుచున్నాను. ఏమి వాగ్దానము? రానున్నదని యెషయా చెప్పినది. నతివాని పెదవుల చేతను, అన్య భాషతోను నేను ఈ జనులతో మాట్లాడేదను. ఆ విశ్రాంతిని నేను మీ మీదకు పంపేదను. యోవేలు దేని గూర్చి పలికెను దానిని పంపేదను. అదేదనగా అంత్య దినములయందు నా ఆత్మను మీ మీదికి కుమ్మరించెదను అని దేవుడు చెప్పుచున్నాడు. ఓ, నేను మీకు పంపేదను. మరియు యెరూషలేము మొదలుకొని దేశములన్నిటినీ, ప్రజలందరినీ నేను ఈ నిబంధన క్రింద అబ్రహాము సంతానమును లోపలికి తెచ్చెదను. వారిలో ప్రతి ఒక్కరిని ముద్రించెదను. చూడండి, నేను నా ఆత్మను కుమ్మరించెదను. నేను నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుదును. అయితే మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేము పట్టణములో నిలిచియుండి, అనగా వేచియుండి. అలాగైతే పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? పైనుండి వచ్చు శక్తి. బిషపు నుండి వచ్చు శక్తి కాదు, సంఘము నుండి వచ్చు శక్తి కాదు, అయితే పైనుండి వచ్చు శక్తి అయి ఉన్నది. ఆ శక్తి ఎట్లు వచ్చెను? సంఘములో చేరుట వలన. అది నిజమని చెప్పుదురాయని నేను మీతో సవాల్ చేయుచున్నాను. ఒక సంఘములో చేరి బోధకునితో కరచాలము చేయుట వలన కాదండి. ఇప్పుడు కేథలిక్కులైన మీకు మీ నాలుక బయటకు చాపి మరియు మొదటి ప్రభు సంస్కారమును తీసుకుంట వలన కాదండి. పైనుండి శక్తి, అది ఎలా వచ్చినది? మనం ఇంకా కొద్దిగా చదువుదాము. మనం అపొస్తల కార్యములు 1:8లోనికి వెళ్దాము. ఇప్పుడు వారక్కడ కూడుకొనుచున్నారు. ఇప్పుడు వారు కలిసి సమావేశమైనప్పుడు వారిక్కడ యేసును గూర్చి మాట్లాడుచున్నారు. మరియు యూదా యొక్క స్థానమును తీసుకొనుటకు ఇంకొకరిని నియమించారు. అపొస్తలుల కార్యములు 1:8. అయినను ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏమిటి? నీవు బ్రెన్హాం ఆలయములో సభ్యుడవు అగుదువా? లేదండి. నీవు మెథడిస్టు సంఘము, కేథలిక్ సంఘము, ప్రెస్బిటేరియన్ సంఘముల యొక్క సభ్యుడవు అవుతావా? బైబిల్లో అలాగూ లేదు. అది మానవ కల్పిత సిద్ధాంతమై ఉన్నది. అయితే నీవొక బోధకుడివైన తరువాత నీవు పైనుండి శక్తి నొందుదువా? లేదండి. నీవొక బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడు అయినప్పుడు నీవు శక్తి నొందెదవా? లేదండి. నీవు డీడీ పట్టా పొందిన తరువాత శక్తి వస్తుందా? లేదండి. నీవు నీటిలో బాప్తిస్మం పొందిన తరువాత నీవు శక్తి నొందెదవా? కాదండి. నీవు మొదట ప్రభు సంస్కారమును తీసుకున్నప్పుడు నీవు శక్తి నొందెదవా? కాదండి. చూడండి, అవన్నీ మానవ కల్పితమై ఉన్నవి. బైబిలు ఏమి చెప్పినదో, యేసు ఏమి చెప్పానో వినండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ఆ శక్తి. ఇదప దీని తరువాత మీరు సాక్షులై ఉందరు. కేవలం మీ 12 మీరు యెరూషలేములోనే సాక్ష్యమిచ్చెదరా? మీరు యెరూషలేములోను, యూదయ సమరయలోను మరియు భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. అది ఇంకనూ చేరుకొనలేదు. మరియు ఆయన ఈ సంగతులు చెప్పినప్పుడు, ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన మేఘములో పైకి కొనిపోబడెను, మరియు వారి కన్నులకు కనబడకుండా తీసుకుపోబడెను. ఇప్పుడు ఆ పేజీని త్రిప్పండి. ఈ ప్రవచనములు నెరవేరుటను గమనించండి. మరియు పూర్తిగా పెంతకోస్తు దినము వచ్చినప్పుడు వారు వారందరూ ఏక మనసు కలిగి ఒక చోట కూడియుండిరి. మరియు అకస్మాత్తుగా సంఘ కాపరి లోపలికి వచ్చెనా? నేనక్కడ వరుస తప్పాను కదా. అకస్మాత్తుగా బోధకుడు వేదిక మీదికి వచ్చెనా? కాదు. మరియు అకస్మాత్తుగా ఒక శబ్దము వచ్చెను. కేవలం ఒక కల్పిత నమ్మకం కాదు, అక్కడ ఒక శబ్దము కలిగెను. ఒక సేవకుడు ద్వారమునొద్దకు వచ్చుచున్నాడా? పరిశుద్ధ స్థలము నుండి యాజకుడు ప్రభు సంస్కారమును తీసుకువచ్చుచున్నాడా? లేదు, అటువంటిదేదీ కాదు. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. అడుగుల చప్పుడు కాదు, వేగముగా వీచు ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఓ మై! మరియు అది వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిన్నెను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? వారు శక్తిని పొందుకునేది ఇక్కడే, వారు వేచి ఉండవలసినది ఇక్కడే. వారట్లు చేసినప్పుడు జరిగినది ఇదే అయి ఉన్నది. ఆది కాండము నుండి మొదలై అబ్రహాము నుండి వరుసగా అది రానున్నదనియు, అది ఎట్లు వచ్చుననియు, మరియు దాని ఫలితాలు వచ్చుననియు అందరూ ప్రవచించిరి. అదేమిటి? సంగమునకు, విశ్వాసులకు వాగ్దానము చేయబడినది. మరియు వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, మరియు అది ఒక్కొక్కని మీద వ్రాలెను. మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇప్పుడు మనము శనివారం రాత్రి దానిని కొనసాగించదము, దానిని సరిగ్గా అక్కడే వదిలివేయదుము. చూడండి, అది ఎట్లుండినది? అది సంగమునకు ఒక వాగ్దానం, ఖచ్చితంగా ఒక వాగ్దానమై ఉన్నది. అది సరియే. ఇప్పుడు మనమిప్పుడు కనుగొనబోచున్నాము, వారు నింపబడిన తరువాత వారు ఎంత కాలము వరకు ముద్రించబడినారు? ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు? మీ చేతులను చూద్దాము. పరిశుద్ధాత్మ లేని వారి కంటే కలిగి ఉన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. సహోదరి సహోదరుడా, మీరు మాలో ఒకరిగా ఉండాలని మేము కోరుచున్నాము. అది ఏమిటని మీకు అర్థమైనప్పుడు, అది దేవుని క్రియలు చేయుటకై దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుటయై ఉన్నది. దేవుడు ఎన్నడైనను తన ఆత్మను ఆయన యొక్క సేవకులలోనికి, ఆయన యొక్క ప్రవక్తలలోనికి, ఆయన యొక్క బోధకులలోనికి, ఆయన యొక్క అపోస్తులలోనికి పంపినప్పుడు వారెల్లప్పుడూ లోకము ద్వారా త్రోసివేయబడినారు. ప్రతి కాలములోనూ వారు పిచ్చివారిగా పరిగణించబడినారు. పౌలు అగ్రిప్ప ఎదుట నిలబడినప్పుడు కూడా అతడిట్లన్నాడు, మతభేదము అని పిలువబడే ఈ మార్గములోనే, మతభేదమనగా ఏమిటి? వెర్రితనము. వారు ఏ మార్గమునైతే వెర్రిదని, ఒక పిచ్చివారి గుంపు అని అందరూ ఆ మార్గము చొప్పునే నేను మన పితరుల దేవుడిని ఆరాధించుచున్నాను. నేను వారిలో ఒకడినని చెప్పుటకు నేనెంతగానో ఆనందించుచున్నాను. అవునండి, అది వాస్తవం. నేను వారిలో ఒకడినని చెప్పగలుగుటకు నేనెంతగానో సంతోషించుచున్నాను. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడిన తర్వాత ప్రతిదీ సమిష్టిగా కలిగి ఉండేంత మాధుర్యముగా అది వారిని మార్చినది. అది నిజమేనా? ఓ, ఎటువంటి సహవాసము! మనము కొన్నిసార్లు ఆ పాటను పాడుతాము కదా, ఓ ఎటువంటి సహవాసము, ఓ ఎటువంటి దైవిక ఆనందము. అదియే వారు లెక్క చేయలేదు. ఆ సూర్యుడు ప్రకాశించాడా లేదా అని వారు లెక్క చేయలేదు. వారు సుఖమయమైన ఒక పూలపాన్పు కొరకు అడగలేదు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను అని కొందరు ప్రజలు నాతో చెబుతారు. మిస్టర్ బ్రెన్హామ్, నేను ఒక కోటీశ్వరుడనవుతానని నీవు నాకు హామీ ఇచ్చిన ఎడల, నేను నూనె బావులను కనుగొంటానని నీవు నాకు హామీ ఇచ్చిన ఎడల, మరియు నేను బంగారు గనులను కనుగొనిన ఎడల, మరియు నేను చూడండి, ప్రజలు దానిని బోధిస్తుంటారు మరియు వారు ఒక అబద్ధాన్ని బోధిస్తారు. దేవుడు అటువంటి కార్యములను వాగ్దానము చేయలేదు. ఎన్నడైనా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే అతడు రొట్టె కోసం భిక్షమెత్తుకుంటాడా లేదా అన్నది లెక్క చేయడు. అది అతనికి ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. అతడు ఒక పరలోకబద్ధుడైన జీవి అయి ఉన్నాడు. అతనికిక్కడ అసలు ఎటువంటి సంబంధాలు లేవు. అది వాస్తవం. అతడు లెక్క చేయడు. ఏది వచ్చినా ఏది పోయినా దానిని జరగనీయండి, వారిని విమర్శించనీయండి, హేళన చేయనీయండి. నీ పరువు పోయినా నీవెందుకు లెక్క చేయాలి? నీవు మహిమకు వెళ్లే దారిలో ఉన్నావు. హల్లెలూయా! నీ కన్నులు క్రీస్తుపై నిలిపించావు మరియు నీవు నీ దారిలో ఉన్నావు. లోకము ఏమి అంటుందా అని నీవు లెక్క చేయవు. పరిశుద్ధాత్మ అనగా అదియే. అదొక శక్తి, అదొక ముద్ర, అదొక ఆదరణకర్త, అదొక ఉత్తరవాది, అదొక గురుతై ఉన్నది. ఓ మై, దేవుడు నిన్ను స్వీకరించాడనటకు అదొక నిశ్చయత అయి ఉన్నది. నేనెంత సమయం తీసుకున్నాను? నాకింకా 8 నిమిషాలు మాత్రమే ఉన్నది. అది సరియే. నేనిక్కడ చాలా లేఖనములను కలిగి ఉన్నాను. నేను వాటిని చెప్పగలుగుదునని నేను అనుకోవడం లేదు, కానీ మా వంతు ప్రయత్నము మేము చేస్తాము. ఇప్పుడు ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత శ్రమలు మరియు అటువంటివి అతడిని వెనుకకు వచ్చునట్లు చేయుట సాధ్యమేనా? మరియు ఇప్పుడు అతడు కోల్పోడు. అతడు ఇంకనూ దేవుని కుమారుడే. అతడెల్లప్పుడూ అదే అయి ఉంటాడు. ఎందుకనగా మీరెప్పటి వరకు ముద్రించబడినారు? అది వాస్తవం. బైబిలు చెప్పినది అదే. ఇప్పుడు ఆ శిష్యులు కొట్టబడి, వారు వెక్కిరించబడి, ఎగతాళి చేయబడి మరియు ప్రతిదీ చేయబడిన తర్వాత కొంతకాలము కలిసికట్టుగా వెనక్కి వెళ్లిపోవుటకు అది సమయమని వారు అనుకున్నారు. మనం అపొస్తల కార్యములు 4వ అధ్యాయం వైపుకు త్రిపెదము మరియు ఏమి జరిగినదో చూద్దాము. ఇప్పుడు ఇది మీకు అనగా దానిని ఇదివరకే పొందుకున్న ప్రజలకై ఉన్నది. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము. ఇప్పుడు ఆ ఆలయము గేటు వద్ద స్వస్థత విషయమై ఒక స్వస్థత కూటమును పెట్టినందుకు పేతురు మరియు యోహాను కొట్టబడి చెరసాలలో వేయబడిది. అది ఎంతమందికి తెలియను? తన కాళ్లలో కుంటితనమున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతడు నడవలేడు. 40 సంవత్సరాలుగా ఆ విధంగానే ఉండి ఉన్నాడు. మరియు పేతురు ఆ దారి గుండా వెళ్లెను. మరియు అతడిట్టు చెప్పెను, ఆహారం కొరకు ఏదైనా తన గిన్నెలో వేయబడుటకు అతడు తన గిన్నెను చాపెను. మరియు పేతురు తానొక పరిశుద్ధ ఆత్మతో నింపబడిన బోధకుడనియు తన వద్ద ఎటువంటి డబ్బు లేదనియూ చూపించెను. అతడిట్లు చెప్పెను, వెండి మరియు బంగారము నా వద్ద లేవు. చూడండి, అతడు దాని గూర్చి చింతించుటలేదు. కాని అతడు ఒక పరలోక బద్ధుడైన జీవి అయి ఉండెను. ఓ, కొంతసేపు మనం అందులో ఉండుటకు మనకు సమయముంటే బాగుండునని నేనెంతగానో కోరుచున్నాను. చూడండి, అతడు పరలోక బద్ధుడు. అతడు ఆదరింపబడినాడు. అతడు ఆ ఆత్మను కలిగి ఉన్నాడు. అతడు ఆ శక్తిని కలిగి ఉన్నాడు. అతడు నడిచి వెళ్లి మరియు ఇట్లు చెప్పెను, వెండి మరియు బంగారము నా వద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకిచ్చేదను. అయ్యా, నీవేమి కలిగి ఉన్నావు అని ఆ వ్యక్తి అడిగిననుటలో ఎలాంటి సందేహమూ లేదు. నేను విశ్వాసమును కలిగి ఉన్నాను. దాదాపు 10 రోజుల క్రితం మొదలైన దేనినో నేను నా హృదయములో కలిగి ఉన్నాను. నేనక్కడ మేడగదిలో ఉన్నాను మరియు అకస్మాత్తుగా దేవుడు చేసిన ఆ వాగ్దానములన్నీ 3.5 సంవత్సరాలు నేను యేసుక్రీస్తుతో నడిచాను. నేను ఆయనతో కలిసి చేపలు పట్టాను. చేపలను దరికి లాగుచు అక్కడ ఉన్నాను. నేను ఈ నానా విధమైన కార్యములను చేశాను మరియు ఆయన రోగులను స్వస్థపరచడను నేను చూసి ఉన్నాను. ఆయన నాకిట్లు చెప్తుండేవాడు, తండ్రి నాయందు ఉన్నాడు, కాని నేను వెళ్లిన తర్వాత ఆయన మీలోనికి వచ్చును, కాబట్టి నేను దానిని గ్రహించలేకపోయాను. అయితే ఆయన ఇట్లన్నాడు, ఇప్పుడు నీవు దానిని గ్రహించవలనని నేను ఆశించడం లేదు. మీరు ఈ సంగతులను గ్రహించరు, మీరు కేవలం వాటిని పొందుకుంటారు. నేను దానిని ఇంకనూ గ్రహించలేదు. మరియు మీరు గ్రహించారని నాకు చెప్పకండి, ఎందుకనగా మీరు గ్రహించరు. చూశారా, నేను దానిని గ్రహించలేను కాబట్టి నేను దానిని వివరించలేను. కాని నాకు తెలిసిన ఒకే ఒకటి ఏమిటనగా నేను దానిని పొందుకున్నాను. మంచిది, మంచిది. మీరిట్లంటారు, అది శాస్త్రీయంగా లేదు. ఓ, నిశ్చయంగా అది అట్లే ఉన్నది. ఆ లైట్ల వైపు చూడండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ దానిని కనుగొన్నప్పుడు అతడి అన్నాడు, నేను దానిని పొందుకున్నాను. అతడేమి కలిగి ఉన్నాడో అతనికి తెలియదు, కానీ అతడు దానిని కలిగి ఉన్నాడు. మరియు ఈ రాత్రి ఎవరైనా విద్యుత్ శక్తి అంటే ఏమిటో నాకు చెప్పవలనని నేను కోరుచున్నాను. అదేమిటో ఇంకా వారికి తెలియదు, కానీ మనం దానిని కలిగి ఉన్నాము. ఆమేన్. అది సరియే. విద్యుత్ శక్తి అంటే ఏమిటో తెలిసిన వ్యక్తియే లేడు. వారు దానిని నియంత్రించగలరు, దానిని వెలిగేటట్లు చేయగలరు, దానిని మండేటట్లు చేయగలరు, అది పనిచేయనట్లు చేయగలరు. అయితే అది జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. రెండు భాగములు ఆ విధంగా కలిసి తిరుగుచుండును. అది దానిని ఉత్పత్తి చేయును. మరియు వారికి తెలిసినదంతా అదే అయి ఉన్నది. అది వెలుగుని ఇస్తుంది, మరియు అది దానిలో శక్తిని కలిగి ఉన్నది, మరియు అది దేవుని యొక్క ఆత్మ వలె ఉన్నది. మీరొక భాగమును అనగా అది మీరే, మరియు మరొక భాగమును అనగా దేవుడిని కలిగి ఉండి, మరియు ఆ విధంగా వాటిని కలిపి నడిపించినట్లయితే అది మీ కొరకు దేనినో చేస్తుంది. అది వాస్తవం. అది వెలుగునిస్తుంది, అది శక్తినిస్తుంది. అదేమిటో మీకు తెలియదు, మరియు అదేమిటో మీరెన్నడూ తెలుసుకొనలేరు, కానీ దానిని మీరు పొందుకున్నప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. అది మాత్రం ఖచ్చితమై ఉన్నది, మరియు అది మీ కొరకే అయి ఉన్నది. అది మీదే. అది నిశ్చేత అయి ఉన్నది. అది వాస్తవం. ఆ వెలుగు దేనిని చూపిస్తుంది? అది నిశ్చేతను ఇస్తుంది. అది వెలుగై ఉన్నది. ఇప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు అదేమిటో మీకు తెలియదు, కానీ ఈ వ్యక్తులు ఇట్లన్నారు. సరే, వారు వారికి తెలిసిన ఒక విషయాన్ని వారు చెప్పారు, వీరు అజ్ఞానులని మాకు తెలుసు. ఇంకొన్ని నట్లు మీరు చూడండి, తాను అదేనని ఆ చిన్న జర్మను చెప్పినట్లు అది ఉన్నది. చూశారా? ఇట్లనెను, వారు అజ్ఞానులు మరియు పామర్లు, కానీ వారు అక్కడున్న ఆ జాలరితో, యేసు అనబడే ఆ వడ్రంగితో ఉండి ఉన్నారని నేను మీకు చెప్పగలను. ఎందుకనగా ఆయన చేసడి అవే కార్యములను వారు చేయుచున్నారు. పరిశుద్ధాత్మ అంటే అదే. అది ఒక అజ్ఞాని అయిన జాలరిలో, ఒక వడ్రంగిలో, లేదా ఏదైనా ఒక అజ్ఞాని అయిన బోధకుడిలోనైనా, అది ఎవరిలోనైనా గాని యేసు జీవించుటయ్యున్నది. అది ఒక వ్యక్తి ఈ లోకపు సంగతులకు అజ్ఞానుడిగా ఉండగోరి, మరియు దేవుని యొక్క ఆత్మ ముద్ర ఆదరణకర్త అయిన ఆ యేసును తనలోనికి రానిచ్చుటయ్యున్నది. అతడు పరువు ప్రతిష్ట గురించి పట్టించుకొనడు. అతనికి కావలసినది దేవుడు మాత్రమే. దేవుడు క్రమములో పెట్టుచున్నప్పుడు ఆయన ఇట్లు చెప్పెను, లేవీలారా, నేను మిమ్మల్ని బయటకు పిలిచి మరియు యాజకులనుగా చేసి తిని, మరియు మీ సహోదరులందరూ ఆ ఇతర 12 గోత్రములు మరియు ఆ ఇతర 11 గోత్రముల వారు మీకు దశమ భాగమును చెల్లింతురు. మీకు ఒక 9 గంపల యాపిల్ పండ్లు పండినప్పుడు ఒక గంపెడు ఆ లేవీయులకు ఇయ్యుడి. ఆ చావడిలో మీ గొర్రెల మందను మేపుచున్న ఎడల 10వ గొర్రెను ఇయ్యుడి. అది చిన్నదా లేదా పెద్దదా, కృవినదా లేదా బక్క చిక్కినదా అనున్నది నేను లెక్క చేయను. అది లేవీయులకు చెందును. ఇప్పుడు లేవీలారా, ఇవన్నీ మీరు పొందుకున్నప్పుడు అప్పుడు మీరు కూడా ప్రభువుకు దశమ భాగము ఇవ్వవలెను. మీరు అల్లాడించు అర్పణలను, ప్రతిష్టార్పణలను, ఇతర అర్పణలను అర్పించుడి. ప్రభువుకు మీ దశమ భాగము చెల్లించుడి. ఇట్లు చెప్పెను, మోషే, నీ భాగము నేనే అయి ఉన్నాను. ఓ మై, ఆయన ఇట్లనెను, నీ సంతృప్తిపరచు భాగమును నేనే. మరియు ఈనాడు సంగమునకు పరిశుద్ధాత్మ అదే అయ్యున్నది. వెండి మరియు బంగారము నా వద్ద లేవు, కాని ఒక సంతృప్తిపరచు భాగమును నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. విద్యాభ్యాసము, నేను కనీసం ఈ పుస్తకాన్ని చదవలేను, కానీ నేను ఒక సంతృప్తిపరచు భాగమును కలిగి ఉన్నాను. అది మంచిది. డాక్టరు పట్టా వంటిదేదియూ నేను కలిగిలేను. PhDలు లేదా LDలు లేదా అవేవియూ లేవు. అయితే ఒకటి మాత్రం నేను కలిగి ఉన్నాను, ఆ సంతృప్తిపరిచే భాగము. నాకు కావలసినది ఆ భాగమే. ఆ భాగమునే నీవు కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. ఈ మిగతా పాత కార్యములను, ఘనతనంతటినీ మరియు ప్రతి దానిని విసిరివేయండి, మరియు బయటకు వచ్చి మరియు దేవుని యొక్క సంతృప్తిపరచు భాగమును పొందుకొనండి. ఎందుకనగా నీవు ఈ భూమి మీద ఏది పొందుకున్నను నీవు వెళ్ళునప్పుడు దానిని ఇక్కడ విడిచిపెడతావు. కాని నీవు ఆ సంతృప్తిపరచు భాగమును కలిగి ఉన్నట్లయితే అది నిన్ను అంతే ఖచ్చితంగా పైకి తీసుకుని పోవును. ఈనాడు బీమా ప్రతినిధులకు కట్టుటకు మనం ఎల్లప్పుడూ బీమా పాలసీలను తీసుకొనిచున్నాము. మనము దేవుని యొక్క సంతృప్తిపరచు భాగమును తీసుకున్నాము, మరియు పాతిపెట్టువానికి బదులు పైకి లేపువానిని పొందుకున్నాము. అవి రెండూ పనిచేస్తాయని మీరు ఎరుగుదురు. ఇప్పుడు మనం చూద్దాము, వారు విడుదల నొందిన వారై తమ స్వజనుల యొద్దకు వెళ్లిది, తిరిగి ఆ యాజకుల యొద్దకు కాదు. చూడండి, వారు దానిని కలిగి ఉన్నారని అది చూపించినది. వారు తిరిగి మరలా ఆ పాత చల్లబడిన నామకార్థ విషయం వైపుకు వెళ్ళటలేదు. లేదండి, వెనక్కి వెళ్లి మరియు ఇట్లు చెప్పలేదు, ఇప్పుడిక్కడ వారు మాకు ఏమి చేశారో చూడండి. లేదు లేదు, వారికి వారి స్వజనులున్నారు. వారక్కడ కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు, కాని అది చాలినంత సమూహమై ఉన్నది. ఒక పిడికెడు మంది ప్రజలై ఉన్నారు. విడుదల పొందిన వారై వారు వారిని కొట్టి మరియు వారిని బెదిరించిన తర్వాత ఇట్లనిరి, మళ్ళీ ఎప్పుడైనా యేసు నామములో బాప్తిస్మము ఇచ్చారంటే లేదా, ఓ నా భావము అది నిజము. చూశారా, మళ్ళీ ఎన్నడైనా మీరు యేసు నామమును ప్రకటించినా మీరేది చేసినా మేము మిమ్మల్ని పట్టుకుంటాము, ఓ అది చాలా పెద్ద బెదిరింపు, మనము ఆ మిగతా సహోదరుల వద్దకు వెళ్దాము అని అనుకున్నారు. ఓ అది విధానము, ఐక్యతలో శక్తి ఉన్నది, ఐక్యతలో శక్తి ఉన్నది. మనము కేవలం ఆ మిగతా సహోదరుల వద్దకు వెళ్లి మరియు మనమేమి చేయగలమో కనుగొందాము అని అనుకున్నారు. ఇప్పుడు వారందరూ కూడి వచ్చి మరియు ఆయా అనుభవాలను చెప్పుకొనుచున్నారు. వారు విడుదల నొందిన వారై తమ స్వజనుల వద్దకు వెళ్లిరి మరియు ఆ ప్రధాన యాజకులను ఆ పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. మరియు వారు అది విన్న తర్వాత వారు ఏక మనస్సుతో ఎలుగెత్తి దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఇప్పుడు వారు ఏమి చెప్పారో వినండి, అతన్ని గమనించండి, వారిని గమనించండి. వారు వెనక్కి వెళ్లి ఓ మరొక దాని గూర్చి ఓ ప్రభువా నన్ను క్షమించు అని చెప్పలేదు. లేదండి, వారిదివరకే రక్షించబడి ఉన్నారు, వారు ఆత్మతో నింపబడి ఉన్నారు, వారు నిత్య జీవమును కలిగి ఉన్నారు. వారు ఏక మనస్సుతో తమ స్వరమునెత్తి మరియు ప్రభువా నీవే దేవుడవు అని బిగ్గరగా మొరపెట్టిరి. ఆమేన్. సహోదరుడా పామర్, నాకు అది నచ్చినది, నేను దానిని ఇష్టపడుదును. నీవే దేవుడవు, మనము దానిని ఎరుగుదుము. ఆకాశమును మరియు భూమిని, సముద్రమును మరియు అందులోని సమస్తమును కలగజేసిన వాడవు, నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. ఇప్పుడు గమనించండి, మీరు తిరిగి వచ్చి ఇట్లా అంటారు, ఇప్పుడు మేమొక ఇప్పుడు మీరక్కడికి వెళ్లి మరియు ఇట్లు చెప్తారు, మంచిది, ఇప్పుడు ప్రభువా ఇప్పుడొక నిమిషం ఇక్కడ ఆగుము, వారు నన్ను ఎంతగానో ఎగతాళి చేయుచున్నారు, వారట్లు చేయుదురని ఆయన చెప్పలేదా? క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు వారందరూ హింస పొందుదురు. మంచిది, మీకు తెలియను, మా యజమాని చెప్పాడు, అతడు కనుగొన్నాడంటే వారట్లు అంటారని వారు చెప్పలేదా? మంచిది, మీకు తెలియను. దాని విషయమై వారు ఒక దినమున నన్ను కోర్టుకు పిలిపించారు. ఆయన ఇట్లు చెప్పలేదా, మీరు నా నామము నిమిత్తము రాజులు మరియు అధిపతుల ఎదుటకు తీసుకుపోబడుదురు, మీరేమి సమాధానము చెప్పుదురు అని తలంచుకుడి. ఎందుకనగా మాటలాడునది మీరు కాదు, అది నిన్న జరుగుటను నేను చూశాను, అది మీలో నివసించు పరిశుద్ధాత్మయై ఉన్నది, ఆయనే మాటలాడును. చూడండి ఆయన, అది నిజం, అది సరియే, మీరేమి సమాధానము చెప్పుదురు అని తలంచకండి. ప్రభువా, ఎవరి ద్వారా? నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి మరియు ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి మరియు ఆ అధికారులను ఏకముగా కూడుకొనిరి. సత్యమును గూర్చి ప్రభువా నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ శిశువైన యేసునకు విరోధముగా హేరోదు మరియు పొంతు పిలాతు ఇరువురును అన్యజనులతోనూ మరియు ఇస్రాయేలు ప్రజలతోనూ కూడుకొనిరి. ఏమీ జరగవలనని నీ హస్తము మరియు నీ సంకల్పము ముందుగానే నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై ఉన్నది. ఓ మై, నేను దానిని ఇష్టపడుచున్నాను. ప్రభువా, వారేమి చేయుదురని నీవు చెప్పితివో సరిగ్గా దానినే వారు చేయుచున్నారు. బైబిలు ఏమి చెప్పెను? అంత్య దినములలో దూషకులు, అహంకారులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, అనురాగరహితులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారి వలె ఉండి నిరాకరించేవారు వచ్చును. వారు ఎన్నడూ అచ్చటికి వెళ్లి మరియు శక్తిని పొందుకొనలేదు. ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తర్వాత పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. పరిశుద్ధాత్మ అనగా అదే అయి ఉన్నది. చూశారా, ఏవి జరగవలనని ముందు నిర్ణయించబడెనో ఇప్పుడు ప్రభువా వారి బెదిరింపులు చూచి మరియు నీ దాసులమైన మేము బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను. ఆ అదృష్టమనే దానిపై ఆధారపడకండి మరియు ఒక నిజమైన ధైర్యాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మేము నీ వాక్యమును ప్రకటించినట్లు స్వస్థపరచుటకు నీ చెయ్యి చాచుట ద్వారా, ఓ సహోదరుడా, దయ్యములు మరణించము అయితే పరిశుద్ధాత్మయు మరణించడు. చూశారా, స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ శిశువైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మరియు మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచుము. వారు దేని గూర్చి సనుగుచున్నారో మీరు చూచుచున్నారు గదా. వారు ఈనాడు అదే కార్యములు చేయుచున్నారు, కాని అది ఎంత మాత్రము మేలు చేయదు. మరియు వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బహుధైర్యముగా బోధించిరి. యూ మై, వారక్కడికి వెళ్లినప్పుడు వారు దేనినో పొందుకున్నారు కాదా? పరిశుద్ధాత్మ అందుకొరకేనని ఆ వాగ్దానము చెప్పియున్నది. మీకు ధైర్యమునిచ్చుటకు, మీకు ఆదరణనిచ్చుటకు, మిమ్మల్ని ముద్రించుటకు, మీకు ఒక గుర్తునిచ్చుటకై ఉన్నది. ఓ మై, వినండి. ఓ, మనము ఫిలిప్పుతో కూడా ఆ సమరీల వద్దకు వెళ్ళుటకు మనకు సమయముంటే బాగుండును. దానిని వ్రాసుకుంటున్న మీకు అది అపొస్తలుల కార్యములు 8:14 ఉన్నది. వారు ఒక గొప్ప ఆనందమును, గొప్ప స్వస్థతలను పొందుకున్నారు. అయితే వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది ఉన్నారు. అయితే వారు పేతురును పిలువనంపించుటకు యెరూషలేమునకు పంపిరి. అతడు వచ్చి మరియు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకునిరి. అపొస్తలుల కార్యములు 8:14. ఆ అన్యులు, అక్కడ కొర్నేలి అను పేరు గల ఒకడుండెను. అతడు ఒక అద్భుతమైన వ్యక్తి. దశమ భాగములు చెల్లించేవాడు. ప్రజల కొరకు సమాజ మందిరములను కట్టించాడు. దేవుణ్ణి గౌరవించువాడు. దేవునికి భయపడువాడు. ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు. మంచి ప్రెసిపిటేరియన్, మెథడిస్టు, బ్యాప్టిస్టు లేదా మరేదో అయి ఉన్నాడు. చూడండి, చాలా మంచి మనిషి అయి ఉన్నాడు. అయితే ఒక దినమున దేవుడిట్లు చెప్పెను, అతడొక మంచి వ్యక్తి అయి ఉన్నాడు, కావున నేనిప్పుడే అతన్ని ఒక కూటమునకు పంపించుదును. నేను నా బోధకుడిని ఇక్కడికి తీసుకువచ్చి మరియు దాని గూర్చి అతనికి చెప్పవలసి ఉన్నాను. అది సరియే. కావున అతడొక దర్శనమును చూశాను. అది ఇట్లు చెప్పబడెను, యొప్పేకు వెళ్ళుము మరియు అక్కడ నీవు సీమోను అను పేరు గల ఒక చర్మకారుని కనుగొందువు. మరియు అక్కడ సీమోను పేతురు అను ఒకడు ఉండియున్నాడు. అతడిని ఇంటికి రానిము. అతడు నీకు మార్గమును తెలియజేయును. ఎందుకనగా అతడు దేనినో పొందుకొనియున్నాడు. మరియు పేతురు అక్కడ నిలబడి ఉండగా మరియు కొర్నేలి ఆ బోధకుడిని ఆరాధించబోయెను. అతడట్లు చేశాను. అయితే పేతురు ఇట్లు చెప్పెను, లేచి నిలబడుము, నేను కూడా నీవంటి నరుడనే. ఆదిలో వారెట్లు వెనుకకు వెళ్లారన్న దానిని గూర్చి మరియు పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా నేను కూడా దాని గూర్చియే పరిశుద్ధాత్మను కుమ్మరించదనని దేవుడెట్లు వాగ్దానము చేసినన్నది మాట్లాడుచున్నాను. అతడు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను. అవును, అది ఎవరి కొరకో? వారికి పరిశుద్ధాత్మ అనగా అదే అయ్యున్నది నిశ్చయంగా. మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. మరియు గమనించండి, ఎఫెసులో ఒక బ్యాప్టిస్టు సహోదరుడు ఉన్నాడు. మొదటిగా అతడొక న్యాయవాది, చురుకైనవాడు, తెలివైన వ్యక్తి అయి ఉన్నాడు. అతనికి ధర్మశాస్త్రము తెలియను, గొప్పవాడు, ఒక పండితుడు. ఒక దినమున అతడు బైబిల్ చదువుచుండెను. మరియు మెస్సయ్య అను పేరుతో ఒకరు వచ్చుదని అతడు చూశాను. మరియు అతడట్లు చేసినప్పుడు అంతేకాదు, అతడు ఈ యేసును గురించి వినటం మొదలుపెట్టెను. మరియు అతడిట్లు చెప్పెను, నేను ఒప్పుకొనుచున్నాను మరియు యేసే దేవుని కుమారుడైన క్రీస్తని నేను నా విశ్వాసమును బాహటముగా ఒప్పుకొనుచున్నాను. అతడొక నిజమైన బ్యాప్టిస్టు. అతనిక్కడికి వచ్చి యేసే క్రీస్తని నేను ఒప్పుకొనుచున్నాను. అతడు దానిని ఎంతగా చేశాడంటే దేవుడు అతన్ని పరిచర్యలోనికి పిలిచెను. దేవుడెల్లప్పుడు ఒక యథార్థమైన హృదయంతో మాట్లాడతాడు. అకుల మరియు ప్రిస్కిల్లా అను పేరు గల డేరాలు కుట్టేవారు ఉన్నారు. వారు భార్యాభర్తలై ఉన్నారు. వారు డేరాలు కుట్టువారు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము దాని గురించి మీకు చెప్పును. పౌలు, వారు అతనికి స్నేహితులై ఉన్నారు. పౌలు యొక్క హస్తముల క్రింద మరియు అతని బోధ క్రింద వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. అక్కడొక ఉజ్జీవము కలదని వారు విన్నారు. కావున వారక్కడికి వెళ్లారు. కేవలం 10 లేదా 12 మాత్రమే దానికి హాజరవుచున్నారు. కావున దానిని చూచుటకు అతడక్కడికి వెళ్లాడు. మరియు ఈ బోధకుడు తన యథార్థ హృదయముతో ప్రసంగించుటను అతడు విన్నాడు. అతడిట్లు చెప్పెను, మీకు తెలియనా అతడు సత్యమును వింటాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి కూటము ముగించబడిన తర్వాత అతడు ఇతన్ని గుడారము వెనుకకు పిలిచాడు. మరియు ఇట్లన్నాడు, చూడు, చాలా ఎత్తుగా ఉండి చిన్న గద్దముక్కు కలిగిన యూదుడైన ఒక చిన్న సహోదరుడు మాకున్నాడు. అయితే అతడు వచ్చినప్పుడు మాత్రం అతడు దేవుని వాక్యమును నీకు స్పష్టంగా బోధిస్తాడు. సరి, కొద్దిసేపటి తర్వాత అదే సమయంలో పౌలు చెరసాలలో ఉన్నాడు. ఒక ఆధునిక బోధకుడికి అదొక భయంకరమైన స్థలముగా ఉండును, అవును కదా? అయితే అతడు చెరసాలలో ఉన్నాడు మరియు ప్రభువు అతడిని అక్కడ ఉంచెను. అయితే భూకంపము వచ్చి ఆ చెరసాలను కుదిపివేసిన తర్వాత అతడు ఆ చెరసాల నాయకుడిని మరియు అతని ఇంటి వారిని తీసుకుని మరియు వారందరికీ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చెను. మరియు అక్కడ నుండి వెళ్లిపోయి ఇక్కడికి వచ్చాను. మరియు అక్కడ సోదె చెప్పుచున్నటువంటి ఒక చిన్న స్త్రీలో నుండి అతడప్పుడే ఒక దయ్యమును వెళ్లగొట్టాడు. మరియు అప్పుడు ఆమె ద్వారా వారు చాలా డబ్బు సంపాదించుచుండిరి. కావున అతడు వారి యొక్క తప్పుడు వ్యాపారమును బట్టబయలు చేశాను. కావున అప్పుడు దాని విషయమై వారతని చెరసాలలో వేసిరి. మరియు ప్రభువు ఆ చెరసాలను పడగొట్టాను. ఎందుకనగా ఆ సత్యమును వినుటకై ఆయన అక్కడ ఒక గుంపు ప్రజలను కలిగిన్నాడు. మీరు దేవుని యొక్క వాక్యమును బంధించలేరు. ఏదేమైనప్పటికీ మీరట్లు చేయలేరు. మీరు దానిని అస్సలు చేయలేరు. అయితే ఈ మనుష్యుడు ఎక్కడ ఉన్నాడో అతడక్కడికి వచ్చెను. మరియు అకుల మరియు ప్రిస్కిల్లా బహుశా వారు కొన్ని బన్ను రొట్టెలను తిని ఉండవచ్చును. మరియు ఆ బన్ను రొట్టెలను తిన్న వెంటనే ఇట్లనుకొనిరి, మనము ఆ ఉజ్జీవమునకు వెళ్ళుదము. పౌలు తన వస్త్రమును పట్టుకొని మరియు అక్కడ వెనక కూర్చుండెను. మరియు ఈ బాప్టిస్టు బోధకుడు బోధించుటను వినను. అతడి ఇట్లన్నాడు, నీవు బోధించేది అది మంచిగానున్నది, కాని అందులో ఇంకా చాలా ఉన్నది. ఇంకా ఇట్లన్నాడు, డాక్టర్ అపోల్లో, నేను నిన్ను ఒక ప్రశ్నను అడగగోర్చున్నాను. నీవు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితివా? ఓ, అతడిట్లు చెప్పాడు, అటువంటిది ఉన్నదని మాకు తెలియదు. పరిశుద్ధాత్మ అనడంలో నీ భావమేమిటి? మేము బాప్టిస్టులము. అతడిట్లన్నాడు, నీవొక బాప్టిస్టు అని నీకెట్లు తెలియను? చూశారా, సరే, మేము బాప్తిస్మము పొందాము, మేము కేవలం యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరుగుదుము. అందుకు అతడిట్లు చెప్పాడు, అతను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని చెప్పుచు కేవలం మారుమనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెను. మరియు అతడు దీనిని వినినప్పుడు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద తన చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడిరి మరియు ప్రవచించిరి. ఇట్లు చెప్పబడినది ఎందరైతే, ఇప్పుడు మనము దానిని ఎట్లు చేయుదుము? నేను మీకొకటి చెప్పగోర్చున్నాను పిదప, మనము ముగించదము, ఎందుకంటే మిమ్మల్ని త్వరగా పంపిస్తానని నేను మీతో చెప్పాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మీకు తెలియను. ఈ రాత్రి చివరి లేఖనము కొరకై నేనిక్కడ మరికొన్నిటిని కలిగి ఉన్నాను, కాని మనము వాటిని వదిలివేయవలసి ఉన్నది. మనము మొదటి కొరింతి 12 త్రిపెదము, మరియు మనము దీనిని చదివి మరియు పిదప మనం ముగించదము. సరి, మొదటి కొరింతి 12 పరిశుద్ధ పౌలు యొక్క బోధను ఎంతమంది నమ్ముచున్నారు? నిశ్చయంగా. గలతీయులు 1:8 అతడిట్లు చెప్పెను, ఒక దూత అయినను మరి ఒక దానిని ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఇక ఒక బోధకుని సంగతేమిటి? పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మరి ఒక దానిని ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. చూడండి, దానితో సంబంధం లేనేలేదు. ఇప్పుడు దీనిని గమనించండి, మొదటి కొరింతి 12. ఎంతమంది మనము పునరుద్ధానములోనికి వెళ్లవలనన్నచో మనము క్రీస్తులో ఉండవలసి ఉన్నదని ఎంతమంది ఎరుగుదురు? ఎందుకనగా దేవుడు లేపుతానని వాగ్దానము చేసినది ఆయన శరీరమునై ఉన్నది, వేరే ఏ మార్గము లేదు. మీరు క్రీస్తుకు వెలుపల ఉన్నచో ఇక వేరే ఏ మార్గము లేదు. మీరు వెనుక ఇక్కడ చూసి మరియు ఆయన యందు నమ్మికయుంచి ఇట్లు చెప్పవచ్చును, నిశ్చయంగా నేను ఆయనను నమ్ముచున్నాను, ఆయన దేవుని కుమారుడు. మంచిది నా సహోదరుడా, నీవు దానిని చెప్పినప్పుడు నీతో కరచాలనము చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆయనను నమ్ముచున్నాను, నేను ఆయనను నా రక్షకునిగా ఒప్పుకుంటాను, అది మంచిదే. కాని ఇంకను నీవు ఆయనలో లేవు. నేను బోధకునితో కరచాలనము చేస్తాను, నేను నా పాపములను ఒప్పుకుంటాను, అది ఇంకను ఆయనలో ఉండుట కాదు. ఇప్పుడు గమనించండి, మీరెట్లు క్రీస్తులోనికి వెళ్తారన్న దాని గురించి పౌలు ఏమి చెప్పానో చూడండి. మీరు సున్నతి గలవారని ఎట్లు తెలియబడుతుంది? అబ్రహాము వారొక గుర్తును ఇచ్చిరి. ఇప్పుడు దీనిని వినండి, మొదటి కొరింతి 12:12 నుండి మనం ప్రారంభించుదాము. ఎలాగూ శరీరము ఏకమైనను మరియు అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, మరియు ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములయున్నను ఒక శరీరమయున్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు, విభజించబడి లేడు, ఒక్కడే. వినండి, ఒక్క సంఘము ద్వారానా ఎంతమంది నాతో చదువుచున్నారు? ఒక్క కరచాలనము ద్వారానా? ఒక్క నీటి ద్వారానా? కాదు, అప్పుడు ఎవరో తప్పయున్నారు. ఒక్క ఆత్మ ద్వారా, అది పెద్దక్షరమేనా? అలాగైతే అది పరిశుద్ధాత్మయై ఉన్నది. చూశారా, మనమందరము ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. మనము యూదులమైనను లేదా అన్యులమైనను, దాసులమైనను లేదా స్వతంత్రులమైనను, అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. క్రీస్తు యొక్క శరీరము ఏకాత్మయై ఉన్నది. అందులో ప్రతి వ్యక్తియు పెంతకోస్తు నుండి ఈ సమయము వరకు ఒకే క్రొత్త ద్రాక్ష రసమును పానము చేయుదురు. అదే పరిశుద్ధాత్మ అదే ఫలితాలను తీసుకువచ్చుటే అయి ఉన్నది. దానిని మనం ఎట్లు చేయుదుము? ఒక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ, అది దేవుని యొక్క తెరవబడిన ద్వారమై ఉన్నది. అదేమిటి? అది దేవుని యొక్క తెరవబడిన ద్వారము. అది ఒక గురుతు, అదొక ముద్ర, అదొక ఆదరణకర్త, అదొక ఉత్తరవాది, అదొక నిశ్చయత, అది విశ్రాంతి, అది సమాధానము, అది మంచితరము, అది స్వస్థత, అది జీవము. అది ఈ కార్యములన్నిటికీ దేవుని యొక్క తెరవబడిన ద్వారము. అది క్రీస్తు నొద్దకు దేవుని యొక్క తెరవబడిన ద్వారము. అది తాను యేసును మృతులలో నుండి లేపెనని దేవుడు రుజువు చేసెను. మరియు పునరుత్థానమప్పుడు క్రీస్తునందు మృతులైన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏలైనగా మీరు క్రీస్తులోనికి విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. దానిని ఎంతమంది నమ్ముదురు? క్రీస్తు అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ప్రజలు హేళన చేయనటువంటిదేదో కాదు. అది ప్రజలు హేళన చేయనటువంటిదే, కాని అది విశ్వాసికి మాత్రం అటువంటిది కాదు. అవిశ్వాసికైతే నాకు సుదీర్ఘంగా ఒక 2 లేదా 3 వారాలు ఉంటే బాగుండును. రేపు రాత్రి తీసుకుని మరియు అది అవిశ్వాసికి ఏమైనదో మీకు చెప్పగోరుచున్నాను. కేవలం 1 నిమిషము నన్ను దానిని చెప్పనివ్వండి. అది ఒక నవ్వులాట, అదొక ఉచ్చు, అది ఒక అభ్యంతరకరమైన విషయమై ఉన్నది. అది మరణము. అది దేవుని నుండి ఒక నిత్యమైన ఎడబాటై ఉన్నది. అది ఒక అవిశ్వాసికి ఏమయున్నదనున్నది నేను అసలు ఆలోచించలేకున్నాను. గుర్తుంచుకోనండి, అవిశ్వాసి ఏ వర్షమును గురించి ఎగతాళి చేసెనో ఆ వర్షమే నోవహును మరియు అతని కుటుంబమును రక్షించినది. చూశారా? పిచ్చివారు మరియు వెర్రివారి గుంపు అది వెర్రితనము అని అనుచు ప్రజలు ఎగతాళి చేయుచున్న అదే ఆత్మ, అనగా అదే పరిశుద్ధాత్మ చివరి దినములలో సంఘమును ఎత్తబడుటలోనికి తీసుకువెళ్లి మరియు దానిని పైకి కొనిపోయే అదే కార్యము అవిశ్వాసి మీదికి తీర్పును తీసుకువచ్చును. అది నిజము. పరిశుద్ధాత్మ అనగా అదియే. వారు ధన్యులు. నా యథార్థ హృదయముతో నన్ను దీనిని చెప్పనివ్వండి. దాని కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏలైనగా వారు తృప్తిపరచబడదురు. అది వచ్చినప్పుడు అది ఎట్లు ఏమి చేయునన్న దాని గురించి రేపు రాత్రి మనం మాట్లాడేదము. ఇప్పుడిక్కడ పరిశుద్ధాత్మను పొందుకొనగోరుచు మరియు మీరు వెలుగును చూచునట్లు ఎవరైనా మీ కొరకు ప్రార్థించాలని కోరేవారు ఎంతమంది? అదేమిటో మీరు ఎరుగుదురు. ఇప్పుడు రేపు రాత్రి అది ఏమి చేయును అను దానిని మనము తీసుకునబోచున్నాము. మరియు పిదప ఆ మరుసటి రాత్రి దాని నెట్లు పొందుకొనవలను అనున్నదై ఉన్నది. పిదప మేము లోపలికి పిలిచెదము. ఇక్కడ ప్రజలకు సూచనలు ఇవ్వబడును మరియు ఆ గదులలోనికి వెళ్లి మరియు అక్కడ ఉండెదము. అది క్రిస్మస్ అంతా పట్టినా గాని అది సరియే. పరిశుద్ధాత్మ వచ్చు వరకై ఉన్నది. బైబిల్ యొక్క చిత్తశుద్ధి గల పునాది నుండి మనము దానిని సమీపించబోచున్నాము. సరిగ్గా దేవుడు దానిని వాగ్దానము చేయగా ఆదిలో అది కురిసినట్లే మనము దానిని సమీపించి మరియు దానిని పొందుకొనబోచున్నాము. దానిని ఆ విధంగా చేయుటకే మనమిచ్చట ఉన్నాము. ఏది ఏమి చెప్పినను ఏ వ్యత్యాసమును కలిగించదు. మనము దేవుని యొక్క వాక్యము నా హృదయమందు ప్రాధాన్యతను కలిగి ఉన్నది. అది వాస్తవము. మరియు దేవుడు నా కొరకు ఏమి కలిగిన్నాడో నేను దానిని కోరుచున్నాను. ఇంకా ఎక్కువ ఏదైనా ఉన్న ఎడల ప్రభువ పరలోకమును తెరుము. ఎందుకనగా నా హృదయము దాని కొరకు తెరవబడి ఉన్నది. అది నిజము. ఎంతమందికి అది కావాలి? ఇప్పుడు మీ చెయ్యి పైకెత్తి ఇట్లు చెప్పండి, నా కొరకు ప్రార్థించుము. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి ఉండగా, పరలోకపు తండ్రి, చాలాసేపు బోధించాము, అయితే నీ ఆత్మ ఇక్కడ ఉండి ఉన్నది. ఇప్పుడు గాలిలోకి ఎత్తబడిన చేతులు ఉన్నాయి మరియు అదేమిటో వారికి తెలియను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో వారికి తెలియను. దేవా, నేను ప్రార్థించినది ఏమనగా ఈ కూటము ముగిసేలోపు వారు దానిని పొందుకున్నారని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఎత్తబడవలను. ప్రభువా, దానిని అనుగ్రహించండి. మేము వారి కొరకు ప్రార్థించుచున్నాము. వారిని ఆశీర్వదించమని మరియు వారి హృదయ కోరికను వారికి అనుగ్రహించమని మేము నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభువా, వారి చేతులను చూడుము. వారు నిన్ను ప్రేమించుచున్నారు. వారు దానిని కోరుచున్నారు. వారు వెళ్లలేరని వారు ఎరిగియున్నారు. రేపు రాత్రి ప్రభువా, నీవు నాకు సహాయము చేసిన ఎడల అది లేకుండా వారు ఎత్తబడలేరని లేఖనములో దానిని మేము రుజువు చేయగలము. కావున తండ్రి, వారికి ఆకలి దప్పులను దయచేదువని, తద్వారా వారు తృప్తిపరచబడుదురని నేను ప్రార్థించుచున్నాను. తండ్రి, ఇప్పుడు నేను వారిని నీకు సమర్పించుచున్నాను మరియు యేసు నామములో మేము దీనిని అడుగుచుండగా ఈ ఆశీర్వాదములను అనుగ్రహించండి. ఆమేన్. Just my side. మరలా మనము పాడుటకు ముందు నేను దీనిని చెప్పగోర్చున్నాను. నేను ఇచ్చట గదిలో కొందరు సేవకులను కలవగోర్చున్నాను. శుక్రవారం రాత్రి కూటము ప్రారంభమగుటకు ముందు చూడండి, శుక్రవారం రాత్రి నేనేమి చేయుటకు ప్రయత్నించుచున్నానో మీరు చూచుచున్నారా? అదేమిటనియూ, దానిని ఎలా సమీపించవలననియూ, మరియు దేనిని గౌరవించవలననియూ చూపించుటకై ఉన్నది. అప్పుడు మీరు గుడ్డిగా తడువులాడుచు వచ్చుచున్నట్లుండరు. ఆ కారణము చేతనే దాన్ని అసలు ఈ రాత్రి నేను అడగలేదు. అదేమిటని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. అది ఒక వాగ్దానము, అదొక ముద్ర, అది ఆ ఆదరణకర్త. అది ఆ విధంగా ఉన్నది. పితప, రేపు రాత్రి మరియు ఆ మరుసటి రాత్రి అప్పుడు సరిగ్గా అక్కడి నుండి ప్రారంభించదము. అప్పటి నుండి అది వచ్చు వరకు అది ఎంత సమయం పట్టునన్నది కాదు గాని, మనం అప్పటి వరకు వేచియుందుము. మీ హృదయమును పవిత్రపరచుకొనుడి. ఒక అపవిత్రమైన హృదయములో ఆయన దానిని ఎన్నడూ కుమ్మరించడు. సరిచేసుకొనుడి, సిద్ధముగానుండు, మరియు ఆయన దానిని అనుగ్రహించును. ఇప్పుడు మనం మన చేతులను ఎత్తేదము. రేపు రాత్రి 7:30కి బదులు 7 గంటలకే మనం ప్రారంభించదమని కాపరి ఇప్పుడే చెప్పి ఉన్నాడు, మరియు దానికి మేము అంగీకరించాము. మరియు తద్వారా మిమ్మల్ని 9:30కి బదులు 8:30కే విడిచిపెట్టవచ్చును. 7 గంటలకు రేపు రాత్రి పాటలు ప్రారంభమవుతాయి. 7:30కి నేను నా వర్తమానమును మొదలు పెట్టెదను. మనము మన చేతి రుమాలను తీసి మరియు ఆయనకు ఆడించెదము. ఇప్పుడు ఆ నామకార్థ ఆచరణను బ్రద్దలు చేద్దాము. మంచిది. ఇప్పుడు మీ కాపరి సహోదరుడు నెవిల్.